విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యమూత్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం శ్రీం క్లీం కృష్ణాయ గోపీజనవల్లభాయ నమః. సంపూర్ణ కృష్ణమయం శాంతి పర్వం ఆనుశాసనిక పర్వం. నిన్నటి నుంచి మనం ప్రారంభించుకున్న శాంతి పర్వం ఆనుశాసనిక పర్వము పూర్తిగా కృష్ణస్వరూపం అని పేరు. అందుకే చిట్ట చివరిలో వేదవ్యాసుల వారు ఈ పర్వాన్ని వివరిస్తూ కృష్ణమయం అన్నాడు ఆయన. దీనిని ఈ కృష్ణమయమైన శాంతి పర్వం ఆనుశాసనిక పర్వం అనే కథాయజ్ఞాన్ని భీష్ముడనే సద్గురువు ధర్మరాజనే ఒక మహానుభావుడైన శిష్యునికి ఉపదేశించాడు. ఉపదేశం పొందినవాడు అపూర్వ రీతిలో నిరంతరం ధర్మాన్ని అనుష్ఠానం చేసినవాడు, ధర్మం తప్ప అధర్మం ఎరగనివాడు, నిరహంకారి, నిరస్తపాపుడు. నిరస్తపాపుడిని ఎవరినంటాం? మాట వరుసకు కూడా పాపము జోలికి వెళ్ళకపోతే వాడిని నిరస్తపాపుడు అంటారు. పాపము చేసి దానికి పరిహారం చేసుకునేవాడు నిరస్తపాపుడు కాదు. వాడు మధ్య మధ్యలో దోషాలు చేస్తూ ఉంటాడు, దానికి ఏదో ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. కానీ అసలు పాపపుట ఆలోచన మనస్సులోకి సాధ్యమైనంత వరకు రానివ్వకుండా చూసుకునే మహానుభావులు ఉంటారే, వాళ్ళని నిరస్త పాపులు అంటారు. అటువంటి ధర్మరాజు గారు అడుగుతూ ఉంటే భీష్ముడంతటి వాడు చెబుతూ ఉంటే ఆ ఘట్టం ఎలా ఉంటుందో ఆలోచించండి. అందుకే పరమయోగులు తప్ప శాంతి పర్వం ఆనుశాసనిక పర్వం ఎవరు వినలేరట. శాంతి పర్వం ఆనుశాసనిక పర్వం సమయానికి వచ్చేసరికి దురదృష్ట జాతకులను ఇక్కడ నుంచి ఊళ్ళో లేకుండా చేస్తాట భగవంతుడు. ఎందుకనంటే వీళ్ళకి పోయే కాలం ఉంటుంది కనుక. నేనల్లే సుమ మళ్ళీ నా మీద పడకండి. ఇది వేదవ్యాసులు వారు చెప్పింది ఏంటంటే భగవంతుడు బాగా పరీక్ష పెడతాడు, అన్ని కథలు వినిస్తాట. ఒక్క శాంతి పర్వం ఆనుశాసనిక పర్వం అంత తేలిగ్గా ఎవరిని పెడితే వాడిని వినవాడు. ఎందుకని? ఇవి ధర్మస్వరూపాలు కనుక. ఎన్నో జన్మల సుకృతం అనేక యాగముల ఫలితం ఉంటేనే ఈ ఘట్టం వినగలుగుతాడు. సర్వ వేదేషు యత్పుణ్యం సర్వ తీర్థేషు యత్ఫలం సకృత్ పురాణ శ్రవణాత్ తత్ఫలం లభతే నరః అని వేదవ్యాసులు వారు ఒక అద్భుతమైన శ్లోకంలో చెప్పారు. సకల వేదములను నిరంతరం పఠనము చెయ్యడం వల్ల వినడం వల్ల వచ్చే ఫలితం, సకల తీర్థయాత్రలు నానాయాతన పడి డబ్బు ఖర్చు పెట్టుకుని శ్రమ కోర్చుకుని ఉపవాసాలు ఉండి చెయ్యడం వల్ల వచ్చే ఫలితం, పురాణ శ్రవణం ఈ ఘట్టాలు శ్రద్ధగా వినడం వల్ల వచ్చేస్తుంది. సకృత్ అన్నాడంటే ఒక్కసారి, కొన్ని వంద సార్లు కూడా అక్కర్ల, ఒక్కసారి అలా చేయగానే తక్షణం లభిస్తుంది ఫలితం. అంత గొప్పది ఈ శాంతి ఆనుశాసనిక పర్వముల యొక్క సారం. ధర్మరాజు గారి పట్టాభిషేకం అయిపోయాక ఒకరోజున ధర్మరాజు శ్రీకృష్ణుడికి ఇచ్చిన విడిది దగ్గరికి వెళ్ళాడు. ఆ విడిది భవనానికి భక్తి శ్రద్ధలతో వెళ్ళాడు. ఆ వెళ్లే ముందు ఆయన అందరికీ అన్ని అందేయలేదో బాగా చూశాట. ఎందుకని? తన సోదరుల కటాక్షం, భటుల యొక్క కటాక్షం, శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం ఇవన్నీ ఉన్నాయి గనుకే ఆయన యుద్ధరంగంలో విజయం పొందాడు. ఒక వ్యక్తి విజయం పొందాలంటే వాడు ఒక్కడి శక్తి సరిపోదు, ఎంతమంది ఉండాలండి? నేను ఉపన్యాసం చెబుతున్నానంటే నా ఒక్కడ ఉపన్యాస శక్తి ఏం కదిది. నేను ఎంత బాగా చదువుకున్నా చక్కగా మైక్ కూడా సమయానికి హెచ్చించడం తగ్గించడం లేకుండా సెక్ట్ అవ్వకపోతే నా గొంతు మీకు అర్థం కాదు కదా. ఎప్పుడైనా నన్ను పడగొట్టాలని అనిపిస్తే ఆయన పట్టుకుంటే చాలు, కాకపోతే ఆయన మంచివాడు, మీరు లంచం ఇచ్చిన ఆయన పాడు చేయడం అనుకోండి. కాబట్టి ఏమిటనమాట, మైకుండాలి. మైకు ఉన్నప్పటికీ ఆ పూట నా గొంతు బాగుండాలి. గొంతు బాగున్నా నేను పగలంతా దాన్ని చక్కగా ధారణ చేసుకోవాలి. నేను ధారణ చేసుకున్నా మధ్యలో ఏ దౌర్భాగ్యపు మాటలు వినకుండా మనసులోకి రాకుండా ఉండాలి. ఇవన్నీ ఉన్నా మీలాంటి పుణ్యాత్ములు ఎదురుగుండా కూర్చుని వినాలి. మీరు శ్రద్ధగా వింటున్నా ఎవడన్నా పెద్ద మనిషి వచ్చి మధ్యలో సెల్ ఫోన్ మోగించకుండా ఉండాలి. ఇవన్నీ ఉన్నా కరెంటు పోకుండా ఉండాలి. ఎన్ని గొడవలు ఉన్నాయి, ఇవన్నీ ఉంటే అప్పుడు పురాణం సక్సెస్ అవుతుంది. అలాగే సృష్టిలో ఒక వ్యక్తి యుద్ధరంగంలో విజయం పొందాలంటే వాడు ఎన్ని పనులు చేయాలో ఆలోచించండి. అందుకే ఆయన ఏం చేశాడంటే ముందు సోదరులను ప్రశంసించాడు. భీమసేన, చిన్నప్పటి నుంచి మమ్మల్ని రక్షించావు, నీకు దుర్యోధనుడి భవనం రాసిచ్చాను అని దుర్యోధనుడి బిల్డింగ్ ఆయనకి ఇచ్చాడు కావాలని. దుర్యోధనుడి మీద ఉన్న కసి ఈయనకి ఎక్కువ కదా, అందుకని దుర్యోధన భవనం భీమునికి కేటాయించాడు. దుశ్శాసనుడి మందిరం అర్జునుడికి ఇచ్చాడు, నీ అస్త్రశస్త్రాలు నన్ను నిలబెట్టాయని. దుర్మరషణుడి యొక్క భవనం నకులుడికి ఇచ్చాడు. దుర్ముఖుడి యొక్క భవనం సహదేవునికి ఇచ్చాడు. ఇంకా యూత్సుడు లాంటి వాళ్ళ వాళ్ళ పాత్రీయులు వాళ్ళవే కదా, వాళ్ళంతా యుద్ధరంగంలో ఎంతో పూర్వం ధర్మరాజుకి సాయం చేసిన ఒకప్పుడు హస్తినాపురవాసులే గనక వాళ్ళ గృహాలు వాళ్ళకి ఇచ్చేశాడు. విదురుడు, సంజయుడు, ఈ ధృతరాష్ట్రుడు, గాంధారి వీళ్ళందరికీ ఎవరి భవనాలు వాళ్ళవే. తాను మాత్రం పాండురాజు గారి భవనాన్ని, ఒకప్పుడు పాండురాజు గారి భవనం అది, ఆ భవనాన్ని తర్వాత కాలంలో ధృతరాష్ట్రుడు ఎవరికి ఇవ్వకుండా తన భవనం, ఆ భవనం కూడా వాడే వాడుకున్నాడు ఉమ్మడిగా. ఆయన ఒక వ్యక్తి ఏకకాలంలో ఎన్నేళ్లలో ఉంటాడు కాబట్టి పాండురాజు గారి భవనం వాడుకున్నప్పటికీ అది ఎక్కువ భాగం ఖాళీగా ఉండేది. ఇప్పుడు ఆ తండ్రి గారి గృహం తాను స్వీకరించాడు ద్రౌపదీ సమేతంగా. ఈ విధంగా అందరికి ఇచ్చాక పూర్వం అప్పుడప్పుడు మహానుభావులు వస్తే విడిది చెయ్యడానికి కోసమని ఒక అద్భుతమైన భవనం ఉండేది. ఆ భవనంలో తరచుగా నారదాది మహర్షులు వచ్చి విడిది చేసేవారు. అది కృష్ణుడికి ఇచ్చాడు ఇప్పుడు ఆయన. అందుకని ఆ కృష్ణుడు ఉన్న భవనంలోకి వెళ్ళి ఒక్కసారి ఆయన దర్శనం చేసుకుని మనశ్శాంతి పొందుదామని వెళ్ళాడు ధర్మరాజు. ఆ సమయంలో ఒక అద్భుత దృశ్యం చూశాడు ఆయన. ధర్మరాజు గారు వెళ్లే సమయానికి శ్రీకృష్ణుడు ఒక విశాలమైన మణులు తాపడం చేయబడిన బంగారపు పీట మీద కూర్చున్నాడు. ఇప్పుడు నేను ఎలా కూర్చున్నాను, చెక్క పీట మీద, అలాగే అక్కడ ఆయన కూర్చున్నాడు. కాకపోతే నాదేమో చెక్క ముక్క, ఆయన చెక్క ముక్క కాకుండా బంగారంతో తయారు చేయబడిన ఒక ఆసనం, సువర్ణాసనం. దానికి నవరత్నాలు తాపడం చేయబడి ఉన్నాయి. దాని మీద చక్కని జింక చర్మం పరచబడి ఉంది. దాని మీద శ్రీకృష్ణ పరమాత్ముడు కనుబొమ్మల మధ్యలో దృష్టిని కేంద్రీకరించి రెండు చేతులు నాభిస్థానంలో పెట్టి యోగేశ్వరుడి యొక్క ముద్రలో ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు మామూలు కృష్ణుడు కాదు, యోగ ముద్రలో ఉన్నాడు. సాధారణంగా కృష్ణుడి గురించి మనం ఈ వేదవ్యాసుని గురించి ఎక్కువ వర్ణనలు విన్నాం. ఏమని, వాళ్ళు నల్లగా ఉంటారు లేక నీలంగా ఉంటారు, ఈ వర్ణన విన్నాం. నిజానికి నీలము లేక నలుపు అంటే మీరు అనుకున్నట్టుగా ఈ గౌడు గేది చర్మం చర్మం కాదు అక్కడ సుమ, అది గేది చర్మమో లేక ఇంకో చర్మమో కాదు. కృష్ణుడి యొక్క చర్మం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఆయన కూర్చుంటే ఆయన శరీరం మీద నుంచి ఒక కాంతి వస్తుంది, ఆ కాంతి నీలంగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇంద్ర నీలమణి అని ఒక మణి ఉంది, ఉంగరాల్లో నీలాలు వేసుకుంటున్నావా, ఈ నీలపు రాయి కంటే ఆ నీలపు రాయి మీద ఒక లైటింగ్ పడితే ఒక రకమైన జిగేల్మనేటటువంటి తడుకు కనపడుతుంది. శ్రీకృష్ణుడు కూర్చుంటే ఆయన చర్మం ఎలా ఉందో, ఆయన రూపం ఎవరికో అంతగా అర్థం కాదు, కానీ ఆయన శరీరం నుంచి మాత్రం ఒక వింత కాంతి వస్తుంది. అలాగే ఇప్పుడు పక్కన వేదవ్యాసుని పెట్టారు, ఇది కరెక్ట్ పటం. అంటే వ్యాసుడు నీలంగా ఉన్నాడంటే ఆయనకి నల్ల రంగు వేసి వేయడం కాదు, అక్కడ ఆయన కూర్చునుంటే ఆయన శరీరం నుంచి ఒక విచిత్రమైన నీలకాంతి వస్తుంది. నీల కాంతి కనబడుతుంది కానీ ఆ కాంతి వెనక ఉన్న ఆయన చర్మమో శరీరమో కనబడవు. మహానుభావుల యొక్క శరీరం ఇలా ఉంటుంది అని మనం ఊహించలేము, కేవలం కాంతి మాత్రమే కనపడుతుంది. సాధారణంగా కొంతమంది ముఖాల యొక్క తీరు చూస్తే అందులో మనకి శరీర సౌష్ఠవం కంటే తేజస్సు మాత్రమే కనపడుతుంది. జ్ఞానులు, సద్గురువులు, యోగులు అని ఎవరు పిలువబడతారు, వారి ముఖములు అటువంటి తేజస్సు కనపడితే మనకి, ఆ తేజస్సు చూడాలంటే ముందు నీకు కూడా యోగం ఉండాలి, జ్ఞానం ఉండాలి, లేకపోతే వాడు మామూలుగానే కనపడతాడు. ఈ కృష్ణుడి యొక్క తేజస్సు పాండవులకు అర్థమయ్యింది. అదే దుర్యోధనుడు ఏమన్నాడు, నువ్వు ఐంద్రజాలికుడివి, మెజీషియన్వి, మాయలు పన్నావు అన్నాడా లేదా, అంటే వాడి మొహానికి అలాగే కనపడింది. ఒక వ్యక్తికి ఒక వ్యక్తి పూజ్యుడైన గురువుగా కనపడుతున్నాడు, అదే వ్యక్తి ఇంకొకటికి మామూలు మనిషి కింద కనబడి బోడి సలహాలు ఎందుకు ఇస్తున్నాడు వాడు. అప్పుడప్పుడు పురాణం చెప్పే మాబోటి వాళ్ళకు కూడా సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారండి మహానుభావులు, వాళ్ళు చక్కగా 18 పురాణాలు కంఠస్థం చేసిన జ్ఞానులు అయి ఉంటారు వాళ్ళు. ఇలా చెబితే బాగుంటుందేమోనండి అంటాడు ఒక ఆయన వచ్చి. ఎలా చెబితే బాగుంటుంది, ఆ శ్లోకం చెప్పండి. నాకు శ్లోకమే వచ్చండి, మరి శ్లోకం రాకపోతే నేను నాకేం సలహా ఇచ్చావు నువ్వు, అలా చెబితే బాగుంటుందేమోనండి అన్నాడు. పోన్లేను ఆయన, అక్కడితో ఆగాడు. అంటే ఒక సలహా ఇచ్చే ముందు ఈ సలహా ఇవ్వడానికి మన అంతస్తు ఏమిటి, మన చదువు ఏమిటి, మనకి సంస్కృతం వచ్చా, తెలుగు వచ్చా, పాండిత్యం వచ్చా, పోనీ కనీసం ఏదైనా అనుభవం ఉందా, ఏమీ లేకపోయినా పర్వాలా, తపశ్శక్తి ఉంటే చాలు. మహాయోగి వేమన ఉన్నాడు, ఆయన ఎటువంటి కవిత్వం అండి, యోగి అంటారు అందుకే. అటువంటి వాళ్ళని ఇంక మనం ఎవరితో పోల్చలేము. నాకు ఈ ప్రపంచంలో ఆధునిక కవుల్లో అంటే ఇప్పుడు ఈ కలియుగ కవుల్లో యోగి వేమన మీద ఉన్నంత ఇష్టం ఇంకెవరి మీద ఎందుకు ఉండదంటే, ఎంత సులభంగా చెబుతాడండి ఆయన. ఆయన కూడా చిన్నప్పుడు ఏదో కొన్ని వ్యసనములలో తిరిగిన వాడే, అయితేనే యోగశక్తి వాళ్ళు కారణ జన్మలు. అలాంటి కారణ జన్మలు మనకి ఏం చెప్పినా ఎంత సులభంగా చెబుతాడో తెలుసా, అది వింటే మనకు కూడా నవ్వు వస్తుంది, ఆనందం కలుగుతుంది. ఉదాహరణకి శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఒక పద్యం రాశాడు ఆయన, అదేమిటో తెలుసా, పాలసంద్రమందు పవళించు శ్రీహరి. శ్రీహరి విష్ణుమూర్తి ఎప్పుడు పాల సముద్రంలో పడుకుంటాడట, అయినా ఏం చేస్తాడు, గొల్ల ఎండ్ల పాలు కోరనేల ఎదుటి వారి సొమ్ములు ఎల్లవారికి తీపి. ఎంత బాగుంది మనకు దెబ్బకి, ఆయన ఉన్నది పాల సముద్రం, అన్ని పాలే, అయినా అప్పుడప్పుడు గోపికల ఇళ్లలోకి వెళ్ళి పాలు తొగుతాట, ఎందుకంటే ఎదుటి వారి సొమ్ములు ఎల్లవారికి తీపి. ఎదుటివారి సొమ్ము అంటే ఎవరికైనా ఇష్టమే, ఫ్రీగా వస్తే తాగబుద్ధి వస్తుంది, తన సొమ్ము ఎంత ఉన్నా దాన్ని ఖర్చు పెట్టకుండా పక్కవాడి సొమ్ము ఖర్చు పెట్టుకోవాలి. పైకి ఇలా కనబడుతుందా, మీకు నవ్వు వచ్చిందా, కానీ ఎదుటివారి సొమ్ము అంటే వాళ్ళ హృదయం, భక్తుల యొక్క హృదయం అంటే పరమాత్మకి ఇష్టమని అంతరార్థం. చూడండి ఇలాంటి కవిత్వం ఎవరు రాస్తారు. అసలు నాకు ఎంత ఆశ్చర్యం అంటే ఏ పద్యం తీసుకున్నా పైకి ఒక అర్థం కనబడుతుంది, లోపల ఒకటి ఉంటుంది, దానికి యోగశక్తి అంటారు. అటువంటి యోగులు, వాళ్ళకి ఇక మనకి కులం లేదు మతం లేదు సుమా, యోగుల దగ్గరికి వెళ్ళాక వాడు ఎవడైనప్పటికీ వాడి కాంతికి దండం పెట్టాలి. అందుకే జ్ఞానమునకు కులము లేదు, జ్ఞానమునకు మతము లేదు, జ్ఞానమునకు స్త్రీ పురుష నపుంసక భేదం లేదు. జ్ఞానం కాకి దగ్గర ఉన్నా స్వీకరించాలి. గరుత్మంతుడు విష్ణుమూర్తి వాహనమేనా, కానీ కాకభూసుండి అని పేరు కలిగిన ఒక కాకి దగ్గరికి వెళ్ళి వేద విజ్ఞానం నేర్చుకున్నాడు. అంటే కాకి సహజంగా ఎంగిళ్ళు తినే నీచెప్పు పక్షి, ఆ కులంలో పుట్టినటువంటి కాకభూసుండి అనే ఒక ఆయన దగ్గరికి వెళ్ళి వేదాంత రహస్యం నేర్చుకో అని శివుడు పంపిస్తే ఈ కాకభూసుండి దగ్గరికి గరుత్మంతుడు వెళ్ళి వినయంగా కూర్చుని విద్య నేర్చుకున్నాడు. ఇప్పుడు గరుత్మంతుడు పక్షి రాదు, ఈయన చూస్తే నిరక్షర కూర్చి రాదు, అవునా. అందుకే ఇక్కడ మనం అందులో అంతరార్థం తెలుసుకోవాలి, అది కాకి కాదు యోగి. ప్రతి వంశంలో, ప్రతి జాతిలో, పక్షులలో, ఆరు జంతువుల్లో కూడా జ్ఞానులు ఉంటారు. అటువంటి వాళ్ళని గుర్తించి నమస్కరించాలి. మళ్ళీ మనం జ్ఞానం లేకుండా మాత్రం మహాత్ములకి సలహా ఇవ్వకూడదు. అందువల్ల ఎందుకంటే ఎంతో గొప్పవాళ్ళైన మహానుభావుల శరీరములో అటువంటి కాంతి కనపడుతుంది. ఇప్పుడు శ్రీకృష్ణుడిలో అటువంటి అద్భుతమైన నీలకాంతి కనపడిందిట. ఆయన ఎలా ఉన్నాడు, ఈ ధర్మరాజు వెళ్ళేసరికి కృష్ణుడు మణిహేమ పర్యంక మహితోపవేశుని సురుచిరాభరణ విస్ఫురితగాత్రు కౌస్తుభరత్న వికాసి వక్షస్థలు పీత కౌసేయ సంవీతమూర్తి మేరుతటీగత మేఘ సంకాసు నక్షత్రగణావృత గగన సదృశు నూతనోదిత రవిద్యోతితోదయగిరి నిభురుక్మ బద్ధేంద్ర నీలతుల్యు ఆ మురారి కని కృతాంజలియై భక్తి చెత్త వృత్తి కరము జొత్తిలంగ నంతకంత కాననాంబుజమల రంగ ఇట్టులనియే తీయ మెసగ మెసగా. మణిహేమ పర్యంకం, మణులు తాపడం చేయబడిన పీట మీద కూర్చునున్నాడు. ఆ సమయంలో ఆయన శరీరం నుంచి ఒక మహితమైన కాంతి కనబడుతుంది. ఆ కూర్చోవడంలోనే ఆయన యోగేశ్వరుడు అని అర్థమైపోతుంది. మనం కూర్చునే తీరుని బట్టి మనలో ఏ శక్తి ఉందో అర్థమవుతుంది. అటువంటి దివ్యశక్తితో ఉన్నాడు ఆయన. శరీరము నిండా అనేక ఆభరణాలు ఉన్నాయి. ఈ ఆభరణములన్నీ ధగ 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 వెలుగుతున్నాయి. ఆభరణముల వల్ల ఆయన శరీరం వెలుగుతోందా, లేక ఈయన శరీరం మీద ఉండడం వల్ల ఆభరణం వెలుగుతోందో అర్థం కావడంలా. ఒక్కొక్కటి శరీరం మీద నగలుంటే అవతల వాడి శరీరానికి నగలే ఆనందం, నగలే అందం ఇస్తాయి. కానీ ఒక్కొక్కటి వేసుకుంటే నగకి శరీరం వల్ల అందం వస్తుందండి. ఒక్కొక్క ఆడవాళ్ళు వేసుకుంటారు, వేసుకుంటే ఆహా ఈ నగలకి ఎంత అందం వచ్చింది అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కళ్ళు కడితే చీరకు అందం వస్తుంది, ఒక్కొక్కళ్ళు చీర కడితే చీర వల్ల వాళ్ళకి అందం వస్తుంది, ఒక్కొక్కడు ఏం కట్టినా వాడు బతుకంతే. కానీ శ్రీకృష్ణుడి శరీరం మీద ఉండడం వల్ల నగలకు కూడా వెలుగు వచ్చిందిట, అలా ఉన్నాడు ఆయన. కౌస్తుభమనే ఒక మణిని వక్షస్థలం మీద వేసుకుని ధగ ధగ వెలిగిపోతున్నాడు. పసుపు పచ్చని పట్టుబట్ట కట్టాడు ఆయన. ఆయన పసుపు పచ్చని బట్టతో ఎలా కనబడుతున్నాడో తెలుసిన, మేరు పర్వతం మీద మేఘములు అలుముకుంటే ఎలా ఉందో అలా ఉన్నాడు ఆయన. మేరు పర్వతం బంగారపు కొండ, బంగారపు రంగులో ఉంటుంది, అక్కడ మేఘాలు ఉన్నాయి. అంటే స్వామివారు మేఘంలో ఉన్నాడు, ఆయన కట్టుకున్న పసుపు పచ్చని బట్ట బంగారపు రంగులో ఉండడం వల్ల అది మేరు పర్వతంలో ఉంది. ఇంకా నక్షత్ర గణావృత గగన సదృశు, నక్షత్రముల చేత నింపబడిన ఆకాశంలో ఉన్నాడు. ఆకాశం ఎలా ఉంటుంది? విశాలంగా నీలంగా ఉంటుంది. ఆ ఆకాశంలో అక్కడక్కడ చుక్కలు రాత్రిపూట ధగధగలాడతాయా? అలాగే స్వామివారి శరీరం మీద ఉన్న నగలు, ఈ పైన ఉన్న మణులు, ఇవన్నీ చుక్కల్లో ఉన్నాయి. స్వామివారు మాత్రం ఆకాశంలో ఉన్నాడు, నీలంగా ఆకాశంలో గగనంలో ఉన్నాడు. అప్పుడే ఉదయిస్తున్న సూర్యకాంతి వంటి కాంతి ఆయన కిరీటం నుంచి బయటకు వస్తోంది. అటువంటి మహాత్ముణ్ణి, చక్కని విశాలమైన నేత్రములు కలిగిన వాణ్ణి, సింహం నడుము వంటి నడుము కలిగిన వాణ్ణి, మురాసురుండి సంహరించినటువంటి వాణ్ణి, భక్తి శ్రద్ధలతో రెండు చేతులు జోడించి నమస్కరించాడు. ఆయనకి మురారి అని ఎందుకు పేరు తెలిసిన? పూర్వం మురుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు ఉండేవాడు. ఈ రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంటే, నేను ఎక్కడ చేయి పెడితే ఆ ప్రాంతం భస్మ అయిపోవాలి, పగిలి చచ్చిపోవాలి అని కోరాట. బ్రహ్మ తథాస్తు అని వరం ఇచ్చాడు. దాంతో వాడు రోజున శ్రీకృష్ణ పరమాత్మను యుద్ధానికి పిలిచాడు. ఇప్పుడు కదా, ఇప్పుడు కృతయుగంలో, కృతయుగంలో ఏ శ్రీమన్నారాయణ రా యుద్ధానికి రా అన్నట్ట. విష్ణు వచ్చాడు యుద్ధానికి. వాడు చెయ్యెత్తి ఈ చెయ్యి ఎవరి మీద పెడితే వాడల్లా అయితే కాలిపోతాడు, లేదా ముక్కలు ముక్కలు అయిపోతాడు, రా యుద్ధానికి అన్నట్ట. అప్పుడు విష్ణుమూర్తి వాడిని రెచ్చగొడుతూ, వీరుడా యుద్ధానికి వచ్చావు నాతో, యుద్ధానికి వచ్చే ముందు నీ గుండెలేమిటి అలా టపటప కొట్టుకుంటున్నాయి, అయ్యో ఏమిటి నీ గుండెగా డబడబ కొట్టేసుకుంటుంది, అలా శరీరం కదిలిపోతుంది ఏమన్నట్ట. ఏమిటి నా గుండె కొట్టుకుంటుందో చూసుకో అని ఒకసారి గుండెకే మీద టపక్కని చేయట్టుకున్నాడు వాడు. ఇలా ఒకసారి తరుచుకుని నా గుండె కొట్టుకుంటుందా అని పాప ఆ చేత్తో వాడి గుండెకే మీద కొట్టుకున్నాడు. వెంటనే వాడు గుండెకే పగిలి తెచ్చాడు. ఇలా ఉంటాయి విష్ణు యొక్క లీలలు. అప్పటి నుంచి ఆయనకి మురాసురుణ్ణి సంహరించడం వల్ల మురారి అని పేరు వచ్చింది. అనగా ఎన్ని వెకిలి వేషాలు వేసినా వాడి మనస్సు తిరిగి వాడిని సంహరించి లోకానికి ప్రమాదం లేకుండా చేసే పరమాత్మని ఎంత సులభం అండి. అసలు అది అవతల వాడిని రెచ్చగొడితే వాడు వెంటనే గుండెల మీద చేసుకున్నాడు అనమాట. ఎప్పుడైనా మనం కూడా అంతే, నీ నెత్తి మీద ఏదో ఉందంటే ఉందా అని గబుక్కొని చూసుకుంటే వాడు పక్కవాడు ఏప్రిల్ ఫూల్ అంటల్లా. మనం ఏప్రిల్ ఫూల్ అంటే ఎప్పుడు ఫూలే తెలియక, అదే జ్ఞానం ఉంటే ఎప్పుడు ఫూలుగా పువ్వులు అవుతాం, పువ్వులుగా ఉంటాం. అటువంటి మహాత్ముడు ఆ మురారి ఇప్పుడు యోగి అయి సకల లోక శ్రేయస్సు కోరి ఏదో తెలియని ఒక ధ్యానంలో ఉన్నాడు. ఆయన ధ్యానంలో ఉన్నంతసేపు ఆయన ముఖము నుంచి అంతకంతకంతకి కాంతి బయటకు వస్తోంది, శక్తి పెరిగిపోతోంది. అది చూచి ఆశ్చర్యపోయి ఎప్పుడు ధ్యానంలో ఉన్నవాణ్ణి, బాగా శ్రద్ధగా చదువుకుంటున్నవాణ్ణి, జపం చేసుకుంటున్న వాళ్ళని పలకరించకూడదు, కాసేపు ఆగాలని చేస్తాం తెలుసు కదా. జపం తన్నాభివాదయేత్, ఎవరైనా కళ్ళు మూసుకు జపం చేసుకుంటుంటే ఏ అండి పద్మాకర్ గారు బాగున్నారా అని వెళ్ళి పలకరించకూడదు. కష్టపడి అలా చదువుతూ ఉంటాం, అప్పుడు చాలా తీవ్రంగా అందులో ఉంటాం. అప్పుడు వెళ్ళి ఏం చదువుతున్నారండే అని వెళ్ళి బుధం మీద చెయ్యేసి పలకరించకూడదు. అందుకని ఇవన్నీ తెలుసుకోవాలి. ఎప్పటికి తెలుసుకుంటే ఇవన్నీ తెలుసుకునేసరికి జన్మలు వెళ్ళిపోతున్నాయి మనకి. కితవం భిన్న మర్యాదం జపంతం నాభివాదయేత్, మోసగాడికి దండం పెట్టకూడదు. లోకాలని మోసం చేసి చిట్ ఫండ్ అనే పేరుతో చీట్ ఫండ్స్ పెడుతుంటారే, అటువంటి వాళ్లతో ఎక్కువగా మాట్లాడకూడదు, వాడికి దండం పెట్టకూడదు. జపం చేసుకుంటున్న సమయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టకూడదు. అందుకే ఇప్పుడు మనకి అక్కడ పాపం కుంకుమ పూజ చేస్తున్నారు అనుకోండి మహానుభావులు వేద పండితులు, అప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెకిలిగా పలకరించి వాళ్ళకి దండం పెట్టకూడదు, వాళ్ళని డిస్టర్బ్ చేస్తే ఆ పాపం మనకు వస్తుంది. అందుకే అటువంటిప్పుడు కొంచెం దూరం నుంచి మనస్సులో నమస్కరించుకుని వెళ్ళిపోవాలి మనం. అలాగే ఎవడైనా నిద్రపోతుంటే నమస్కరించకూడదు, పారాయణలో ఉన్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు నమస్కరించకూడదు. ఇలా ఉపన్యాసం చెబుతున్నప్పుడు వేదిక మధ్యలో వచ్చి ఏమండి దండం అని వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. అందుకే అక్కడ అడ్డంగా గుడ్డ పెట్టారు. అది పెట్టినా మనం లెక్క చేయం, అందులోంచి దూసుకొచ్చేసి కెమెరా పడగొట్టేసైనా సరే మన భక్తి ప్రకటించాలి. అలాంటివి చెయ్యకూడదని నారద పురాణంలో నారదుల వారు స్వయముగా చెప్పారు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ జపంలో ఉంటే దగ్గరకు వచ్చి నమస్కారం చేయకుండా కాస్త జాగ్రత్తగా ఉన్నట్ట. కాసేపటికి శ్రీకృష్ణుడు కళ్ళు విప్పాడు. అంతకంతకీ శ్రీకృష్ణుడిలో కాంతి పెరుగుతూ ఉండగా ఆయన కళ్ళు విప్పగానే అప్పుడు ఎదురుగుండా వెళ్ళి ధర్మరాజు వినయంగా నమస్కరించాడు. ఆయన కళ్ళు విప్పినప్పుడు సరిగ్గా జపం చేసిన వెంటనే కళ్ళు విప్పితే ఎదురుగుండా ఉండడం అదృష్టం అండి మనం. అందుకే మనం గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు బయటకు వచ్చేదాకా చేతులు కట్టుకుని వినయంగా ఉంటే వాళ్ళు అప్పుడే బయటకు వచ్చారంటే వారి మొదటి దృష్టి మన మీద పడితే యోగం. అది ఒక మహానుభావుడి దృష్టి మన మీద పడిందంటే యోగం. అందుకని జ్ఞానులైతే అలా వెయిట్ చేస్తారు, అజ్ఞానులైతే 2 నిమిషాలకి పారిపోతారు. ఈ కృష్ణుడు జపం పూర్తి చేసుకునేదాకా అందుకే అక్కడే ఉండిపోయాడు ధర్మరాజు. ఇప్పుడు ఆయన కళ్ళు విప్పగానే ఆ దృష్టి తన మీద పడగానే దగ్గరకు వచ్చి, మహాత్మా ఎన్నో పర్యాయములు నిన్ను చూశాను, ఇంత దగ్గరగా నీ ధ్యానాన్ని పరీక్షించి చూచే యోగం నాకు ఇంతవరకు పట్టలేదు. నువ్వు కూడా ఎప్పుడూ మా మందిరంలో ఇలా కళ్ళు మూసుకుని అపూర్వ రీతిలో ధ్యానం చేయడం చూడలేదు. ఆహా, నీ శరీరం కోటి సూర్యుల కాంతితో వెలిగిపోయింది ఆ సమయంలో. మహానుభావుడివి, సకల లోకాలకి అధిపతివి, జగద్గురువువి. నువ్వేమిటి ధ్యానం చేయడం ఏమిటి? నీకోసం ఇతరులు ధ్యానం చెయ్యాలి, కానీ నీవు ఇతరులను ధ్యానం చేయడం ఏమో నేను ఎప్పుడూ చూడలేదు. భగవంతుడి కోసం భక్తులు ధ్యానం చేస్తారు. ఇప్పుడు భగవంతుడు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నాడు, ఎవరి కోసం అనగానే, నాయన ధర్మరాజా. ఎప్పుడు ధర్మరాజుని చాలా గౌరవంగా నమస్కరించి మాట్లాడతాడు కృష్ణుడు, కానీ ఇప్పుడు యోగి కదా, గురుస్థానంలో ఉన్నాడు, అందుకే నమస్కరించకుండా ఏమన్నాడు, నాయన ధర్మరాజా. ఈ సమయంలో మహానుభావుడు భీష్ముడు అంపశయ్య మీద పడుకుని, బాణాల మీద పడుకుని, కృష్ణ కృష్ణ, శరీరం అంతా నీరసించిపోతున్నది, నాలుక పిడుచుకట్టుకుపోతోంది, మనస్సు మనస్సులో లేదు, పాహి వాసుదేవ పరంధామా అని నన్ను ధ్యానం చేస్తున్నాడు. ఆ పుణ్యాత్ముడు ఏకాంత భక్తితో ధ్యానం చేస్తుంటే లోకాన్ని మరిచిపోయి నేను కళ్ళు మూసుకుని నా ఆత్మని అతని దగ్గరికి పంపించి అతని శరీర బాధని తాత్కాలికంగా తొలగిస్తున్నాను. తండ్రి ఇచ్చిన వరం వల్ల ఆయన మాఘమాసం వచ్చేదాకా, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా శరీరం విడిచిపెట్టాడు. ఆయన శరీరం విడిచిపెట్టేలోపు ఈ బాణములు చాలా వేదన కలిగిస్తున్నాయి ఆయనకి. ద్రౌపదీదేవికి సరైన ధర్మాన్ని చెప్పకపోవటం వల్ల, పరమనీచుడైన దుర్యోధనుడికి సాయం చేసి అతని తరపున యుద్ధం చేయటం వల్ల, ఆ దౌర్భాగ్యుడు పెట్టిన తిండి తినడం వల్ల ఆ పాపాన్ని ఇక్కడ ప్రక్షాళన చేసుకోవడానికి ఆయన బాణాల మీద పడుకున్నాడు. ఆ బాణాలు ఆయనకి ప్రాణం తీస్తున్నాయి. ప్రాణం నిలబెట్టుకోవాలి, బాధ బాధే కదా, అందుకని నన్ను ధ్యానం చేస్తే నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఇది నేను ధ్యానంలో ఉన్న అసలు రహస్యం. అంటే నేను భీష్ముడి దగ్గరికి వెళ్ళి అతన్ని రక్షించానడగానే ఒక్క క్షణకాలం ధర్మరాజు గారికి మళ్ళీ భీష్ముడు గుర్తుకొచ్చాడు. అంతటి మహానుభావుడు అన్నమాట ఆయన. అక్కడెక్కడో బాణాల మీద పడుకుని ధ్యానం చేస్తూ నువ్వు తక్షణం అక్కడికి వెళ్ళావు. నీ పరమభక్తుణ్ణి, ఒక జ్ఞానిని, మహాత్ముణ్ణి నేను అన్యాయంగా ఈ శిఖండి అనేవాడిని అడ్డం పెట్టుకుని అర్జునుడి ద్వారా పడగొట్టించాను, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు అని మళ్ళీ గొల్లోని ఏడవడం మొదలుపెట్టాడు. నేనేదో భీష్ముడి దగ్గరికి వెళ్ళాను రా నాయన అంటే మళ్ళీ ఏడవమనే, ఏడవడం వల్ల ఉపయోగం లేదు. భీష్ముడికి ఆ యోగం అంతే తప్పదు. ప్రతి వ్యక్తికి కొన్ని కర్మయోగములు ఉంటాయి. ఆయన పూర్వజన్మలో ఒక వసువు శాపవశాత్తు, వశిష్ట శాపవశాత్తు భూలోకంలో పుట్టాడు. శాప ప్రభావాన్ని ఈ లోకంలో కొంత అనుభవిస్తున్నాడు ఆయన. అయితేనే పరమధర్మమూర్తి, నా ఏకాంత భక్తుడు, నా శక్తి బాగా గ్రహించిన వాడు ఆయన. అందుకే ఆయన దగ్గరికి నా శక్తిని కేంద్రీకరిస్తూ ఉంటాను. నువ్వు పని చేద్దు గాని నాతో కలిసి భీష్ముడి దగ్గరికి వెడదాం, ఆ భీష్ముడు నీకు ధర్మాలు చెబుతాడు, తద్వారా నీ మనశ్శాంతి తిరిగి లభిస్తుంది, అశాంతి తొలగిపోతుంది అనగానే వెంటనే అందరినీ సిద్ధం చేశాడు ధర్మరాజు. భీముణ్ణి, అర్జునుణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి, శ్రీకృష్ణ పరమాత్మని, మరికొంతమంది ఏకాంత భక్తులు, విదురుడు లాంటి వాళ్ళని వెంట పెట్టుకుని, యుత్సుడు లాంటి వాళ్ళనేమో రాజ్య పరిపాలన జాగ్రత్తగా చెయ్యండి, మేము లేకపోతే నగరం పాడు పెట్టకండి, ఎందుకంటే యజమాని లేకపోతే సరిగ్గా పరిపాలన సాగదు అని కొంతమంది అనుకుంటారు. అలా ప్రజలకు మాత్రం ఇబ్బంది కలగకూడదు, మనం ఉన్నా లేకపోయినా పాలన మాత్రం యథాతథంగా సగలి, ఎవరున్నా లేకపోయినా కార్యక్రమం వేళకి జరగాలి, అది ధర్మం అని ఆజ్ఞాపించి ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని పరిపాలనా భారంలో నియోగించి ఆ భారం వాళ్ళ భుజస్కంధాల మీద పెట్టి ధర్మరాజు గారు భీష్ముడి దగ్గరికి కృష్ణ సమేతంగా బయలుదేరాడు. శైవ్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహకములనే నాలుగు గుర్రములు పూంచిన పవిత్రమైన రథం మీద శ్రీకృష్ణ పరమాత్ముడు, ధర్మరాజాదులంతా వారి వారి యొక్క రథాలు, విహితమైన రథాలెక్కి వాళ్ళు బయలుదేరారు. అంతా కలిసి వెడుతూ ఉంటే దారిలో శమంత పంచకం 5 మడుగులు కనబడ్డాయి ధర్మరాజు గారికి. కురుక్షేత్రంలో ఇక్కడ యుద్ధం చేశాడు చూచాయిగా దానికి అత్తెలుసు. అయినా కృష్ణుణ్ణి, పరమాత్మ ఈ శమంత పంచకం ఇక్కడ ఎలా ఏర్పడింది, ఈ 5 మడుగులు ఏ కారణం చేత, ఎవరి చేత తవ్వబడ్డాయి? భీష్ముడి దగ్గరికి వెళ్లే ముందు ఆ కథ చెప్పమంటే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు, పరమ పూజ్యుడు పరశురాముడు, విష్ణుమూర్తి యొక్క అవతారాలలో ఒక అవతారం ఆ పరశురాముడు, ఒకనొకప్పుడు కార్తవీర్యార్జునుడని పేరు కలిగిన ఒక మహారాజు, దత్తాత్రేయుడి భక్తుడు, 1000 చేతులు దత్తాత్రేయుడి అనుగ్రహంతో పొందిన వీరుడు ఆయన. అంత గొప్పవాడయ్యుండి కూడా దురహంకారంతో జమదగ్ని మహర్షి యొక్క కామధేను అనే ఆవును ఎత్తుకుపోయాడు. ఆ ఆవుని ఎత్తుకుపోవడంతో పరశురాముడికి ఆగ్రహం కలిగింది. కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. గండ్రగొడ్డలతో వాడి చేతులన్నీ పట్ట 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 నరికేసి పొట్లకాయలు నరికి ఆ తర్వాత వాడి తలకాయ నరికి పాప విముక్తి కలగజేశాడు. ఆ తర్వాత హోమధేనువుని పట్టుకెళ్ళి తన తండ్రి జమ దగ్గరికి ఇచ్చాడు. ఈ కక్ష మనస్సులో పెట్టుకుని మా నాన్నని చంపిన పరశురాముడి వంశం నాశనం చేస్తాం అని కార్తవీర్యార్జునుడి కొడుకులు 105 ఉన్నారేకంగా వాళ్ళంతా పరశురాముడిని అంతం చేయడానికి ప్రయత్నించారు. కానీ పరశురాముడి శక్తి ముందు వాళ్ళు నిలవలేరు. పరశురాముడు కార్తవీర్యార్జునుడిని నరికి పారేశాడు, అటువంటి వీరుడితో యుద్ధం చేస్తే చస్తామని తెలుసు గనక మా నాన్నని చంపిన పరశురాముడిని మేము చంపలేం, కానీ అతని మీద కక్షలా తీర్చుకోవచ్చు, వాళ్ళ నాన్నని నరికేశామంటే వాడికి కూడా పితృశోకం అంటే ఏమిటో తెలుస్తుంది అని ఒకనాడు పరశురాముడు అడవికి ఎక్కడికో వెళ్ళగా ఆ సమయంలో ఆశ్రమంలో లేని సమయం చూసుకుని వాళ్ళు పశువుని నరికినట్టుగా నరికి అవతల పారేశారు జమదగ్ని. దాంతో జమదగ్ని మహర్షి భార్య రేణుకాదేవి 3 21 మార్లు రామా 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 అని అరిచింది. పరశురాముడు పరుగు పరుగునొచ్చి 21 పర్యాయములు మా అమ్మ శోకంతో నన్ను తలుచుకుని ఏడ్చింది, మా తండ్రిని కటిక వాళ్ళు నరికినట్టుగా నరికేసిన ఆ దుర్మార్గుల్ని క్షత్రియుల్ని నాశనం చేస్తానని భూమండలం అంతా దద్దరిల్లేలాగా వెళ్ళిపోయి గండ్రగొడ్డలి పట్టుకుని ముందు కార్తవీర్యార్జునుడు కొడుకులు చంపేశాడు. అక్కడితో ఆగలేదు, ఇంకా కసి తట్టుకోలేకపోయాడు. నా తపశ్శక్తితో మా నాన్న తల అతుక్కోవాలి అని తండ్రిని బతికించి తల్లిని తండ్రిని ఓ చోట కలిపి ఆ తర్వాత భూమండలంలో ఎక్కడ మహారాజు కనపడితే అక్కడికల్లా వెళ్ళిపోయి వాళ్ళ తలలన్నీ నరికేయడం మొదలుపెట్టాడు. ఈ నరికేసినప్పుడు ఆ నెత్తురంతా ఒక గుండిగల్లో పట్టుకొచ్చి ఈ కురుక్షేత్ర ప్రాంగణంలో 5 విశాలమైన చెరువుల్ని కాలితో తొక్కి ఏర్పాటు చేశాట. ఆయన తవ్వడానికి ప్రొక్లైన్లు తేలేదు, ఏ క్రేన్లు తేలేదు, గుణపాలు వాడలేదు. ఆయన కాలితో ఒక ప్రాంతాన్ని తొక్కి ఇదిగో భూదేవి ఇక్కడ ఒక చెరువులో గొయ్యి ఏర్పడాలనేవాట. వెంటనే అక్కడ గొయ్యి అయిపోయేది. భూదేవి ఆయన అంటే హడిలిపోయి ఆయన ఏం చెబితే చేసింది. ఈ విధంగా భూమండలాన్ని కాలుతో చదును చేసి 5 పెద్ద పెద్ద మడుగులు చేసి ఈ క్షత్రియుల రక్తం పడుకొచ్చి అక్కడ వేయడం మొదలుపెట్టాడు. క్షత్రియ రుధిరమయే జగదపగత పాపం స్నపయసి పయసి శమిత భవతాపం కేశవాధృత భృగుపతి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. భక్త జయదేవుడు దాన్నే చాలా చక్కగా వర్ణించాడు. ఆయన 3 21 పర్యాయములు క్షత్రియుల యొక్క రధురం పట్టుకొచ్చి దానితో తండ్రి యొక్క హత్యాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుని ఆ రుధిరంతో 5 మడుగులు చేశాడు. ఆ తర్వాత శాంతి పొంది ఎక్కడెక్కడో కొంతమంది మిగిలితే ఆ కొద్ది మందిని విడిచిపెట్టి ఈ భూమండలం అంతా కశ్యప ప్రజాపతికి దానమిచ్చాడు. అప్పటి నుంచి భూమికి కశ్యపుడి కూతురైపోయింది కనుక కాశ్యపి అని పేరు వచ్చింది అనమాట. భూమికి అప్పటి నుంచి కాశ్యపి అని పేరు వచ్చింది. అప్పుడు కశ్యపుడు అన్నాడు, ఇదిగో ఈ భూమి నాకు దానమిచ్చావు, ఇక దీంతో నీకు సంబంధం లేదు, పగలు నీ ఇష్టం కాసేపు తిరుగు, రాత్రి కనుక ఈ భూమి మీద ఉన్నావా నీ తల పగిలిపోతుంది, ఉండడానికి వీలు లేదు, ఎందుకంటే నువ్వు రాత్రిపూట ఇక్కడ ఉన్నావంటే కోపం పెరిగిపోతుంది, క్షత్రియులు చంపేస్తున్నావు, ఏ జాతి మీద కోపం పోనకూడదు అన్నట్ట. నువ్వు చెప్పినట్టే పగటిపూట ఉంటాను, రాత్రి ఉండను, ఇక మీద నేను హింస చెయ్యను, అప్పుడేదో కొన్ని కారణముల చేత కొంతమంది మీద కసికొద్దే పనిచేశాను అని ఆ రోజు నుంచి రాత్రిపూట సముద్ర మధ్యంలో ఉన్న మహేంద్ర పర్వతం మీద మాత్రం ఉండేవాడు ఆయన. ఆ మహానుభావుడు పరశురాముడు పట్టుకొచ్చి తయారు చేసిన మడుగులు ఇవి. ఇప్పటికీ కురుక్షేత్రంలో ఉన్నాయి, కాకపోతే 5 లేవు 3 ఉన్నాయి. ఆ మధ్యలో కలిపేశారో మరి లేకపోతే ఏమైనా పూర్తి చేశారో తెలియదు, మనుషులు కదండి. ఒకప్పుడు చెరువు, ఆ తర్వాత ఆ చెరువు ఏమవుతుందో తెలియదు, వీడు దరువు వేస్తాడు దాంట్లో ఇళ్ళు వచ్చేస్తాయి. చాలా కాలం క్రితం కొన్ని చోట్ల అలా ఉంటాయి అన్నమాట. పాపం ఏలూరులో పేరైకోనేరని ఉండేది పూర్వం. అక్కడ ఒకప్పుడు చెరువు చాలా విశాలమైన చెరువు ఉండేది, ఇప్పుడు ఆ చెరువు లేదు, మొత్తం పూడి చేశారు అక్కడ. దానికి రామకోట అని పేరు పెట్టి ఉపన్యాసాలు దొరుకుతున్నది, వేరే విషయం. చెరువు ఎక్కడుందో తెలియదు. ఒకప్పుడు ఆ ఏలూరు కాలువలోకి ఓడలు వెళ్ళేవి, పడవలు వెళ్ళేవి మా చిన్నప్పుడు. ఇప్పుడు పడవల మనమే నడవలేము అందులో. కాలువ అలా అలా అయిపోయి నాలాగా సన్నబడిపోయింది. ఇంకా కొంతకాలం పోతే నేను కూడా కదలకుండా కూర్చుంటే నన్నే పిల్లర్లో వేసి నామే శ్లాభేస్తాడు. మనుషులు అలా అయిపోయారు, ఏం చేస్తాం, కాలప్రభావం అది. చెరువులు ఎన్నో చోట్ల పూడుస్తున్నారు, మహాపాపం అని చెప్పారు. చెరువుని కనుక పూడ్చామా అది 1000 యజ్ఞములను ధ్వంసం చేసిన పాపం కంటే ఎక్కువ పాపమట. చెరువు యొక్క పూడిక తీయాలని, చెరువుల్ని తవ్వించాలని శాస్త్రం మహాభారతంలో చెప్పాడు చాలాసార్లు. చెరువుల్ని పూడ్చినవాడు, నూతులు పూడ్చినవాడు మహాపాపం పొందుతాడు. బాగా పాడైపోయిన నుయ్యి అయితే అది అందరికీ ప్రమాదం కలిగిస్తే అప్పుడు మాత్రమే ఆ నూతికి కొబ్బరికాయ కొట్టి పసుపు వేసి పూడ్చాలట. అంతేగాని ఉట్టుట్టిని దేని పెడితే దాన్ని పూడ్చేయకూడదు. బతికున్న స్త్రీ పురుషుల్ని భార్యాభర్తల్ని అమాంతంగా సమాధి చెయ్యడం వల్ల వచ్చే పాపం ఒక నూతిన అన్యాయంగా పూర్తి చేస్తూ వస్తుంది. కాబట్టి శాస్త్ర ప్రకారంగా చెరువుల్ని తవ్వించాలి. ఆనాడు మాత్రం ఆయన 5 చెరువులు తవ్వించి మళ్లీ ఆ రక్తం వల్ల లోకానికి నష్టమని భావించి గంగానదిని ప్రార్థించి గంగను అందులో ప్రవహింపజేశాడు. దాంతో స్వచ్ఛమైన పవిత్రమైన గంగాజలంతో 5 మడుగులు నిండి అందులో స్నానం చేసిన వాణ్ణి పవిత్రం చేస్తున్నాయి అవి ఆ మడుగులు అని చెప్పాడు. అక్కడి నుంచి పరశురాముడికి నమస్కారం చేసుకుని మానసికంగా వీళ్ళంతా ఆ పరశురాముడి శిష్యుడి దగ్గరికి ఎడుతున్నావు అన్నట్టు ఇప్పుడు కృష్ణుడిది. నువ్వు ఇప్పుడు మడుగుల గురించి అడిగావే, ఈ మడుగులను తయారు చేసిన పరశురాముడికి ప్రియ శిష్యుడు భీష్ముడు. గురువుగారిని కూడా జయించినంత శక్తి కలిగిన వాడు. గురువుల్ని జయించడం అంత తేలిక కాదు. కానీ పరశురాముడు బ్రహ్మచర్య దీక్షతో సత్యధర్మాల నియమాలతో గురువుని కూడా నువ్వా నేనా అని ఏకంగా 27 రోజులు ఎదిరించాడు అని శ్రీకృష్ణుడు పరశురాముణ్ణి, పరశురామ శిష్యుడు భీష్ముణ్ణి ప్రశంసించగా క్రమంగా వాళ్ళు భీష్ముడు అన్నతోటి వెళ్లారు. మనం ముందే చెప్పుకున్నాక చుట్టూతా కౌరవ పాండవులు యుద్ధం చేస్తున్నప్పుడే ఒక గోడ కట్టేశారు కాంపౌండ్ వాళ్ళు భీష్ముడు పడిపోయిన చోట. ఆ కాంపౌండ్ వాళ్ళకు ఒక ద్వారం పెట్టారు. లోపల చాలా మంది కాపలవాళ్ళు ఉన్నారు. విశాలమైన ప్రదేశంలో అంపశయ్య మీద ఉన్నాడు ఆయన. భూగర్భం నుంచి వచ్చే నీరు మాత్రమే తాగుతాడు. ఈ లౌకికమైన నీరు మనం బిందెలతో చెంబులతో ఇచ్చే నీళ్లు తాగట్లేదని మనం భీష్మవరంలో చెప్పుకున్నాం. ఆ పవిత్ర జలం కొంచెం కొంచెం తాగుతూ కేవలం జలము గాలి ఈ రెండే ఆహారంగా బతుకుతున్నాడు ఆయన. వేరే ఏ పండు తినడం లేదండి ఆయన. ఎప్పుడు పడిపోయాడు, మళ్ళీ మాఘమాసం వచ్చేదా అకాలా ఎదురు చూస్తున్నట్టు నిరాహారిగా ఆచమనం కోసం వాటి కోసం ఒక జలం మాత్రం తాగుతున్నాడు. ఆ మహాత్ముని దగ్గరికి వెళ్ళి భీష్ముడు వినయంగా కృష్ణుడికే చూస్తూ ఉండగా కృష్ణుడు ఆయనకి దర్శనమిచ్చాట. పరమాత్మ, ఎన్ని జన్మల సుకృతం, ఏదో మనస్సులో ఒక్కసారి రక్షించు తండ్రి అన్న వెంటనే పుండరీకాక్ష నువ్వేం చేశావా అని అద్భుతమైన భక్తితో భీష్ముడు కన్నీళ్లు కారుస్తూ శ్రీకృష్ణుడు ధ్యానం చేశాడు. మహిత వాసుదేవ జనార్దన పురుషోత్తమ నారద సన్నుత సనక సనందనాది ముని సన్నుత దివ్య పాదపద్మ అని 108 నామాలతో శ్రీమన్నారాయణుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి నమస్కరించలేక ఉన్నాను. చేతులు ఎందుకని, బాణాలతో గుర్తుపేలా ఉన్నాయి కనుక. కేవలం ఈ శిరస్సే కొంచెం కదపగలుగుతాను, అది కూడా పూర్తిగా కదపడానికి లేదు, బాణాలు ఉన్నాయి కనుక కింద. అయినా నాకు దర్శనమిచ్చావు అని వినయంతో ప్రార్థించి, దేవదేవ జనార్దన ఎంత తొందరగా విముక్తిస్తావో నీదే బాధ్యత. నాలుక పిడుచుకట్టుకుపోతోంది, శరీరం వశత్వం పొందడంలా, నా వశంలో లేదు నా శరీరం, మనస్సు వికలమైపోతోంది, ఇంకా కేవలం ప్రాణం విడిచిపెట్టడానికి ఎదురు చూస్తున్నాను, కాలం కోసం ఎదురు చూస్తున్నాను, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్నాను అనగా శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రేమగా దీవించి, నాయన భీమ భీష్మ పరమధర్మాత్ముడివి, నీలో ఏ లోపం లేదు, కొన్ని దోషాలు ఇక్కడే వదిలించుకుపోతే నీకు ముక్తి వస్తుంది, నువ్వు వసువులలో ఒకడివి ధర్మాత్ముడివి. ఈ ధర్మరాజు యుద్ధంలో విజయం పొంది కూడా ఒకటే దుఃఖం పొందుతున్నాడు. దుఃఖం నుంచి విముక్తి పొందడానికి నేను నీ దగ్గరికి తీసుకొచ్చాను. ఇతడు నీ దగ్గరికి రావడానికి సిగ్గుపడుతున్నాడు. ఇక్కడికి వచ్చే ముందు ధర్మరాజు అన్నాడు, కృష్ణ నేను భీష్ముడికి ముఖం చూపించలేను, ఆయన పడగొట్టి ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ధర్మం చెప్పాను అంటే ఏమన్నా బాగుంటుందా. గురువుగారు కాళ్ళు అట్టుకుని కుర్చీలో జాక్ కింద పారేసేట. ఆ తర్వాత గురువుగారండి ఇప్పుడు చెప్పండి పురాణం అన్నట్ట. గురువుగారి ద్వారా పురాణం వినేవాడు కాళ్ళు అట్టుకులు అవుతారు. మీరు పుణ్యాత్ములు కాబట్టి నన్ను లాగట్లేదు, కానీ నేను అలా పడగొట్టాను, పడగొట్టిప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏం ధర్మాలు అడుగుతాను, అందుకే సిగ్గుపడుతున్నాను అంటున్నాడు ఈ ధర్మరాజు కృష్ణుడితో. అందుకనే కృష్ణుడు ఏమన్నాడు, ఇతడు సిగ్గుపడుతున్నాడు నీ దగ్గరికి రావడానికి అనగానే, నాయన పరమధర్మాత్మ ఇలా రా అన్నాడు భీష్ముడు. వెంటనే వచ్చి ఆయన కాళ్ల మీద తలపెట్టి కన్నీళ్లతో ఆ కాళ్ళు కడిగి ఏడ్చేశాడు ఆయన. మహితమూర్తివి, చిన్నప్పుడు దుమ్ముల్లో ఆడుకుంటూ ఉంటే మమ్మల్ని దగ్గరకి తీసి, నాయనలారా మీ తండ్రి పోయిన దగ్గర నుంచి మీకు దిక్కు లేకుండా అయిపోయింది అని ప్రేమతో కౌగులించుకున్నావు. మమ్మల్ని ఎన్నో రకాలు ఆదరించావు. నీ ప్రేమ అకల్మషమైన ప్రేమ, నిష్కల్మషమైన ప్రేమ. అటువంటి ప్రేమమూర్తిని ధర్మమూర్తిని పడగొట్టిన పాపాత్ముణ్ణి, నీ దగ్గర శక్తి ఉన్నది కనుక నన్ను శపించి నాశనం చేస్తే నేను సంతోషిస్తానన్నాడు పాపం భీష్ముడు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, నీలోనే అధర్మం ఉంటే ఈ భూమి ఎప్పుడో బద్దలయ్యేది, నీ దగ్గర అధర్మం ఉండుంటే దుర్యోధనాదులు చచ్చేవారు కాదు, నీకు విజయం వచ్చేది కాదు. నీ దగ్గరే అధర్మం ఉంటే, నీ మనస్సులో కుళ్ళు కుతంత్రాలు కుట్రలు కల్మషాలు ఉంటే ఈ కృష్ణ పరమాత్మ నీ దగ్గర ఉండడు. ఆయన నీ దగ్గర ఉండడమే నీ ధర్మానికి చిహ్నం అన్నాడు ఆయన. అసలు సరైనటువంటి ఒక నిర్వచనం అది, ఒక ఊహది. భీష్ముడు ధర్మరాజు గారికి ధైర్యం చెప్పడానికి ఏదో ముఖస్థుతి చేయలా. నీవు నిజంగా నీవనుకున్నట్టే పాపాత్ముడివి కల్మషుడివి అయితే నీ దగ్గర కృష్ణుడు ఎందుకుంటాడు? యతో ధర్మస్తతః కృష్ణ యతః కృష్ణస్తతో జయ అని భారతం పదే పదే చెబుతోంది మనకి. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు, ధర్మం లేకపోతే అక్కడ కృష్ణుడు ఉండడు. కృష్ణుడు ఉన్నాడంటే అక్కడ విజయం వచ్చి తీరుతుంది. కాబట్టి నిశ్చింతగా ఉండు, నీకేం కావాలి అన్నట్ట. నా మనస్సుకి శాంతి కలిగించే ధర్మములను నాకు బోధించు అన్నాడు ధర్మరాజు. శ్రీకృష్ణుడు కూడా ఏమన్నాడు తెలుసిన, నాయన భీష్మ, నీ ద్వారా ఏమైనా సందేహాలు తీర్చుకుంటే ఈ ధర్మరాజు సంతోషిస్తాడు. ఆ ధర్మాలు లోకాలకు కూడా తెలియాలి, కాబట్టి బోధించు అనగానే ఆయన ఏమన్నాడు తెలుసిన, ఆకాశమంత వ్యాపించిన విశ్వరూపం కలిగిన విష్ణువు దగ్గర ఓ చిన్న కోత వచ్చి నాతో కలిసి ఆకాశంలో ఎగురుతావా అందిట. హనుమంతుని ముందు కుప్పిగంతులు అన్నట్టుగా ఉంది. నువ్వు జగద్గురువువి, నేను నీ దగ్గర ఏదో కించిత్తు జ్ఞానాన్ని తెలుసుకున్నాను. ఈ పెసరు జ్ఞానాన్ని నీ ఎదురుగుండా ఎలా ప్రదర్శిస్తాను? నువ్వు లేవనుకో, మేము ఏదైనా చేస్తాం. ఎవరూ లేకపోతే యజ్ఞం చేయించచ్చట, కానీ అందరం ఉన్నప్పుడు చేయించాలి. పరమాత్ములు ఎదురుగుండా, వేదమూర్తి ఎదురుగుండా ధర్మాలు చెప్పడం చాలా కష్టం. పోని ఏదో నీ అనుగ్రహంతో చెప్పాలి అని ప్రయత్నించిన ఇంద్రియం బులు వశము కావు. నా ఇంద్రియాలు నా మాట వెండల్లా, కాళ్ళు చేతులు అన్నీ తిమ్మిర్లెక్కిపోయి ఉన్నాయి. అసలు నా మనస్సులో లేదు, అది విహ్వలమైపోతోంది. శిరో వేదనతో బాధపడుతున్నాను, నాలుక పిడుచుకట్టుకుపోయింది. ఏదో అలా అలా ఆ రెండు ముక్కలు నీతో మాట్లాడుతున్నాను, అసలు మాట్లాడలేకపోతున్నాను. నేను ఇంక నేనేం ఉపన్యాసం ఇస్తాను, నేనేం ధర్మాలు చెబుతాను, నా వల్ల కాదనగానే శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఈ రోజు మొదలుకొని ధర్మరాజు గారి సందేహాలు తీర్చి ఆయనకి ధర్మబోధ చేసేంతకాలం శాంతి విశేషాలు, అనుశాసనిక విశేషాలు. అనుశాసనికం అంటే ఎలా నడుచుకోవాలో దాన్ని చెప్పడం. శాసనము అంటే ఒక చట్టం. అనుశాసనికము హృదయమును అదుపులో పెట్టి మానవుడు ఎలా ప్రవర్తించాలో తెలియచేసే విశేషాలు అని అర్థం. అటువంటి విషయములు చెప్పినంతకాలం నా శక్తి నిన్ను ఆవహిస్తుంది. నేను నీ శరీరం విడిచిపెట్టడానికి అనుమతి ఇచ్చేదాకా, అంటే నువ్వు చచ్చేదాకా ఈ ధర్మాలు బోధించేంత వరకు నువ్వు తిండి తినక్కర్లేదు, మంచినీళ్ళు తాగక్కర్లేదు, గాలి కూడా పీల్చుకోక్కర్లేదు. నీకు సర్వశక్తులు వచ్చేస్తాయి. ఆహారం తిన్నవాడికి వచ్చే శక్తి కంటే ఎక్కువ శక్తి వస్తుంది. మంచినీళ్ళు తాగితే దాహం ఎలా తీరుతుందో తెలియదు, కానీ నీకు అతను దాహం ఉండదు, దాహం తీరిన అనుభూతి వస్తుంది. నీ నాలుకకి అద్భుతమైన శక్తి వస్తుంది. సకల వేదశాస్త్రాలు నీకు జ్ఞాపకం వచ్చేస్తాయి. నీకు అసలు నీరసం ఉండదు, అలసట ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు. నా శక్తి నీలో ప్రవేశిస్తున్నాను. నాయన నీ ఎదురుగుండా నేనుంటాను, నా శక్తి నీలో ఉంటుంది, ఆ శక్తే ఈ గ్రహించే ధర్మరాజులో ఉంటుంది. ఇన్ని కారణముల చేత నా శక్తి నీలో ప్రవేశిస్తున్నాను గనక ఇక నీకు ఏ విధమైన అలసట ఉండదు. అంటే చెప్పేవాడివి నేనే, వినేవాడిని నేనే, ప్రశ్నించేవాడిని నేను, అన్నీ నేనే అవుతాను నా మహామహిమతో. ఇప్పుడు చెప్పు, నీకేం పర్వాలేదు, నిశ్చింతగా చెప్పి అన్నాడు ఆయన. ఇంత అదృష్టం ఏమిటండి ఆయనకి, ఎంత గొప్ప యోగం ఉండది. అన్నీ నేనే అని చెప్పాడు ఆయన, మొహమాటం లేకుండా చెప్పాడు ఆయన. ఈ విధంగా అనగానే పరమాత్ముడి వైన నీ అనుగ్రహం ఉంటే నేను ఏదేదైనా సాధిస్తానన్నట్ట. వెంటనే శ్రీకృష్ణుడు తన చేతితో భీష్ముడి శరీరం అలా నిమిరాడు. ఇంకేముంది, అసలు భీష్ముడికి ఒక్క పిసర్ నొప్పిలేదు, మోకాళ్ళ నొప్పులు లేవు, ఈ బాణాలు గుచ్చుకుంటే వచ్చే నొప్పులు లేవు, నడుం నొప్పులు లేవు. ఇలా వేళ్లాడిపోయి అలా ఎందుకొచ్చిందిరా దేవుడు అని కుర్చీలో కూర్చుని వినేసి అసక్తత పోయిందనమాట ఆయనకి. నిజంగా ఆయన బాణం పరుపు మీద పడుకున్నాడా లేక మెత్తని పరుపు మీద పడుకున్నాడా అన్నట్టుగా ఉందట. అంత హాయిగా ఉంది, నాలుకకి బలం వచ్చింది, ఉత్సాహం వచ్చింది, అన్ని శాస్త్రములు గుర్తుకొచ్చేసాయి, జ్ఞాపక శక్తి వచ్చింది. ఆయన నిజమైన సహస్రావధాన అయిపోయాడు అనమాట. ఈ విధంగా పూర్వధారణ వచ్చింది ఆయనకి. అప్పుడు ధర్మరాజా, ఈ శ్రీకృష్ణుడు జగద్గురువు నన్ను అనుగ్రహించాడు, నాకు సకల శక్తులు వచ్చాయి. అసలు ఇంతకాలం ఈ పరుపు మీద పడుకున్నప్పుడు వచ్చిన నీరసం ఏమిటో ఇప్పుడు నాకు గుర్తులేదు, అంత హాయిగా ఉంది. కోరుకో, నువ్వు ఏం కోరుకుంటే ఆ విశేషాలు వివరిస్తాను, ధర్మ సందేహాలన్నీ తీరుస్తాను. ఏదో ఆదివారం నాడు మాత్రమే పద్మాకర్ గారు సప్తగిరి ఛానల్లో వివరిస్తారు, కానీ నేను అలా కాదు. నువ్వు ఉన్న రోజుల్లో నేను బతికున్నంతకాలం అన్ని ధర్మ సందేహాలు తీరుస్తాను, నేను పోయాక ఆయన వివరిస్తాడు, నేనున్నంతకాలం నేనే వివరిస్తానన్నాడు ఆయన. అనగానే అప్పుడు ఆయన, ఈ పూటకి సూర్యాస్తమయం అవుతోంది, నీ సేవ కృష్ణ సేవ చేసుకున్నాను, ఇక రేపటి నుంచి ముహూర్తం పెట్టుకుని వస్తానన్నట్టు ఆయన. ఆ సాయంకాలం చీకటి పడేందుకు ముందుగానే వీళ్ళంతా రథాల్లో వెళ్ళిపోయారు. ప్రతిరోజు ఉదయం పూట రావడం, సూర్యుడు అస్తమించడానికి ఒక గంట ముందు తిరిగి మళ్ళీ హస్తినాపురానికి వెళ్ళడం, ఇవి నియమం పెట్టుకున్నారన్నమాట వాళ్ళు. సూర్యాస్తమయ సమయానికి ఎట్టి పరిస్థితుల్లో హస్తినాపురంలో సంధ్యావందనాది కార్యక్రమాలు, భోజనాది కార్యక్రమాలు, అక్కడ చేసే ధర్మాలు అన్ని నిర్వహించవలసిందే. మహారాజు గారికి కొన్ని ధర్మాలు ఉంటాయి, ఏ రోజుకు ఆ రోజు జమా ఖర్చులు లెక్కేసుకోవాల్సిందేట. ఖజానాలో ఎంత ఉంది, ప్రజలకి ఖర్చు ఎంత ఇవ్వగలం, ఓవర్ డ్రాఫ్టా, ఇవన్నీ తెలుసుకోకుండా రాజుగారు ఖజానా పట్టించుకోకపోతే వాళ్ళది తప్పే. అన్ని రంగాలలోనూ నైపుణ్యం ఉన్నవాడే రాజు అవుతాడు. అందుకని ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ మర్నాడు ఉదయం కృష్ణ పరమాత్ముడు మొదలైనటువంటి వాళ్ళందరూ కలిసి భీష్ముడి దగ్గరికి వచ్చారు. భీష్ముడు ఈ రోజు నుంచి 54 రోజుల పాటు సంపూర్ణ మహాభారతం చెబుతాట అని తెలుసుకున్నటువంటి నారదాదులు, నారదుడు మొదలైన మహానుభావులైనటువంటి వాళ్ళు, పర్వతాదులు అందరూ వచ్చేశారు. ఇప్పుడు ఆ సభ ఎలా ఉందో ఆలోచించండి. చెప్పేది భీష్ముడు, వినే శ్రోతల్లో ఒక ఆయన జగద్గురుడు కృష్ణుడు, మరొక ఆయన నారదుడు, ఒక ఆయన వ్యాసుడు, ఇంకొక ఆయన పర్వతుడు, ఇంకొకడు కౌండిన్యుడు, ఇంకొకడు అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకడు, వీళ్ళంతా సభాసదులట, సభ్యులు. ఇంతమంది సభ్యుల మధ్యలో పురాణం చెప్పే యోగం భీష్ముడికి పట్టిందండి. నిజంగా అది గొప్ప యోగం కదా. అంతమందికి భీష్ముడు, ఇప్పుడు నారదుడే మహాపౌరాణికుడు, పైగా పరమాత్మ ఆయన సన్నిధానంలో చెప్పాడు. అది శ్రీకృష్ణుడు ఆయనకి ఇచ్చిన గొప్ప వరం. నాకు కూడా గొప్ప వరమే ఇచ్చాడు, లేకపోతే ఇంతమంది మహానుభావులు, పండితులు, ఎన్నో విన్నటువంటి పెద్దలకి మీకు చెప్పే యోగం నాకు ఇచ్చాడు ఆయన. అక్కడ భీష్ముడికేమో ధర్మరాజాదులకి చెప్పే యోగం ఇచ్చాడు. నాకు కూడా తక్కువ యోగం ఇవ్వలేదు, మీరు మాత్రం సామాన్యులే. అసలు మీలో ఒక్కొక్కడు ఒక్కొక్క మార్కండేయుడు, ఒక్కొక్కడు ఒక బకుడు, ఒక్కొక్కడు ఒక వ్యాసుడు, దుర్వాస మహామునులు కూడా ఉన్నారు గ్యారంటీ. దుర్వాసుడు లేకుండా అసలు సభ ఉండకూడదు. అక్కడ కూర్చోద్దంటే ఒళ్ళు మండిపోయి నన్ను వెనక్కి లాగుతావా అని ఆయన మీద అలుగుతున్న దుర్వాసుడు అప్పుడప్పుడు కనబడతారు. విశ్వామిత్రుళ్ళు, వశిష్ఠుడు ఉన్న చోట విశ్వామిత్రుడు ఉండక తప్పదు, మరి అంబరీషుడు ఉన్న చోట దుర్వాసుడు ఉండక తప్పదు. ఏది ఏమైనప్పటికీ ఈ సభ సామాన్యమైన సభ కాదు, జగద్గురువులు మహానుభావుల యొక్క అపూర్వ దివ్య కటాక్షములతో ఏర్పాటైన దివ్య సభ తెలిసిన ఇక్కడ. అందుకనే సభ యొక్క విశిష్టతను పెట్టుకుని మేము అంగీకరిస్తున్నాం. కొన్ని చోట్ల ఇంతకంటే జనం వస్తారు, కానీ ఆ ప్రాంతం మాకు నచ్చకపోతే, మనుషుల ప్రవర్తన ఉండకపోతే చచ్చిన పొరపాటు కూడా అంగీకరించను నేను. ఈ విషయంలో మాత్రం ఎవరెవరికో నాకు చాలా తిక్క. ఎందుకనంటే సభ యొక్క పవిత్రతని బట్టి, వాళ్ళ శాంతత్వాన్ని బట్టి మేము చెప్పగలుగుతాం. అక్కడ 100,000 మంది జనం ఉన్నారు, వెనకాతలు కూర్చుని నాకేసి ఉఫ్ అని పొగదులితే నేను కూర్చుని అక్కడ పురాణం చెబుతానా? వెనకాతలు కూర్చుని వాళ్ళలో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటే ఎలా ఉంటాం? ఇక్కడ ఎంత ప్రశాంతత అండి, ఎంత దివ్యమైన సభ అండి ఇది. అలా ఉంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. అంతేగాని అక్కడే దరిద్రపు నాస్తిక సభ, ఆ వేదిక మీదే మళ్ళా డ్రామా, ఆ వేదిక మీదే ఇంకో తాగుబోతాడికి సన్మానం, ఆ వేదిక మీదే వెకిలి వేషాలు వేసేవాడికి సన్మానం, అన్నీ ఒకే వేదిక మీద జరిగితే ఆ వేదిక మీద వెళ్ళి ఉపన్యాసం చెబితే పవిత్రత ఏముంటుంది? వేదికలకు కొన్ని నియమాలు పెట్టుకోవాలి. ఏ వేదిక ఆ వేదిక సెపరేట్గా ఉండాలి, చక్కగా డ్రామా యాక్టర్లు, సినిమా వాళ్ళకి అదొక వేదిక ఉండాలి, కమ్యూనిస్టు పార్టీ వాళ్ళ వేదికలు వేరుగా ఉండాలి, నాస్తికులు ఉండేవే దరిద్రపు రచయితలు ఉంటారే, దేవుడు లేడు, దెయ్యం లేడు, పిలకబట్టుకులు అవుతాను, వాళ్ళ సభల వేదిక వేరుగా ఉండాలి. దీని మీద అది జరిగితే మర్నాడు వచ్చి నేను పురాణం చెబితే నా మనసులో నాస్తిక లక్షణం వస్తుందా, లేక ఈ వేదాంత రహస్యం వస్తుందా? రాదు కదా. అందుకని ఎప్పుడూ కూడా వేదికని ఒక పవిత్ర స్థలంగా భావించాలి. మహానుభావులైనటువంటి వ్యక్తుల మధ్యలో ఉపన్యాసం చెప్పేవాడికి వాళ్ళ ప్రభావం వీడి మీద ఉంటుంది కనుక అవాకులు చవాకులు లేకుండా పవిత్రమైనటువంటి భాషను వస్తుంది. అందుకే భీష్ముడు ధన్యుడయ్యాడు. అప్పుడు అన్నట్టయినా, నేను ధనము కోసం, రాజ్యం కోసం యుద్ధం చేశాను, అసలు ఈ డబ్బు ఎందుకు సంపాదించాలి, ఈ ధనం అసలు ఎందుకని మేము మాలాంటి మహారాజులమే కాకుండా గొప్ప గొప్ప సన్యాసులు కూడా పోగేస్తున్నారంటే, నాయన ఈ సృష్టికి ఒక రహస్యం ఉన్నది. ప్రతి వ్యక్తికి భగవంతుడు పుట్టించినప్పుడు ఆహారము, జలపానము, నిద్ర, సంరక్షణ, భయం ఇవన్నీ ఇచ్చాడు. మనిషి పుట్టాడంటే వాడికి ఒక రక్షణ కావాలి, ఒక భవనం కావాలి. జంతువుల్లో బయట ఉండలేడు. జంతువులు అవసరమైతే గుహల్లో తలదాచుకుంటే వర్షాలు వచ్చినప్పుడు, మనిషి కేవలం గుహలలో బ్రతకలేడు. అందుకని వాడికి ఒక గృహం కావాలి. మళ్ళీ ఆ గృహరక్షణకి దాసదాసీ జనం కావాలి. ఇంటిలో భోజనాధికాలకి పొలం కావాలి. ఆ పొలం దున్నాలి, మళ్ళీ అందులో విత్తనాలు వెయ్యాలి, అందులో పంట పండించాలి. ఈ పంటను వెళ్ళి సక్రమంగా నోటి దగ్గరికి తీసుకురావడానికి మళ్ళీ దానికి తగిన వాళ్ళు కావాలి. కట్టుకోవడానికి వస్త్రం కావాలి. మధ్య మధ్యలో అలంకారానికి నగలు కావాలి. ఇవన్నీ సంపదల కింద లెక్క. ఈ సంపద లేకుండా మానవ జీవితం సాగదు. ఇది దైవ నిర్ణయం. ఈ సంపద తప్పక ప్రతి వ్యక్తి పొందాల్సిందే. డబ్బు లేకపోతే కుదరదట. ప్రతి వ్యక్తి నేను ఎంత సంపాదించానేమిటి అని ఏమాత్రము శాంతి పొందకుండా చచ్చేదాకా సంపాదించాలట. కానీ సంపాదించిన ధనాన్ని పవిత్ర కార్యాలకి దాన ధర్మాదులకు ఉపయోగించేటప్పుడు మాత్రం ఈ క్షణం తర్వాత నేను బతుకొండను అని మొత్తం దానం చేసి పోవాలట. పొద్దున్నది సాయంకాలం దాకా ఊ కష్టపడి సంపాదించాలి, సాయంత్రం ప్రవచనానికి వచ్చాక ఇక నేను కాసేపు నాకు ఉండననుకుని మొత్తం అక్కడ పెట్టేసి పోవాలట. ఇది సృష్టి యొక్క రహస్యం. ఈ ధనార్జన ప్రస్ఫుటమై రాజుల దగ్గర తప్పనిసరిగా ఉండాలంటే ప్రభుత్వం దగ్గర ఉండాలి. ప్రభుత్వం ఎప్పుడూ కూడా నిలవ ఉంచుకోవాలి ధనం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాడు ప్రజల యొక్క రక్షణ చూడాలి. రక్షణ చూడాలంటే ధనం ఉండాలి. ధనం ఉంటే కానీ ఎవరూ చెప్పిన మాట వినరు. అందుకే రాజు అన్నవాడు ధనార్జనాపరుడిని కోశాధికారిగా నియమించాలి. కోశాధికారిగా ఎవరు ఉండాలి? ట్రెజరీలో డబ్బుని ఎలా సంపాదించాలో తెలిసిన వాడిని నియమించాలి. దాంట్లో డబ్బు సంపాదించడం చేత కాని వాడిని తీసుకొచ్చి కోశాగారానికి అధిపతిగా పెడితే వాడు ఎంతసేపు ఆ కోశాగారంలో లెక్కలు చూస్తాడే కానీ దానికి ధనము ఎలా వస్తుందో పట్టించుకోడు వాడు. కాబట్టి ఎప్పుడు కూడా ధన సంబంధమైన విషయాలలో ఆర్జన శక్తి కలిగిన వాడిని నియమించాలి. ఆర్జన చేయడమే కాదు, వాడు నిజాయితీపరుడై ఉండాలి. ఎప్పుడూ కూడా రాజుగారు ధనాగారానికి అధిపతిగా నియమించే ముందు అవతల వాడి యొక్క బ్యాక్గ్రౌండ్ చూడాలట. వీడు కష్టపడి సంపాదించి మన పీఠానికో లేకపోతే ప్రభుత్వానికో ఖజానాకో డబ్బు సంపాదిస్తాడు, ఆ డబ్బును అందులో చేరుస్తాడు. కానీ ఆ డబ్బు వాడు పట్టుకుపోతే, దొంగతనం చేస్తే దొంగ లెక్కలు రాసి పట్టుకుపోతే ఖర్చు పెట్టేది 1000, 2000 లెక్క రాస్తే ఎవడికి తెలుస్తుంది? కాబట్టి అటువంటి వాడు వంశ పారంపర్యంగా నిజాయితీతో ఉంటాడా లేదా బాగా పరీక్షించాలి. కోశాధికారిని నమ్మాలి, కానీ పూర్తిగా నమ్మకుండా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసుకోవాలి రాజన్నవాడు. లేకపోతే గవర్నమెంట్ పడిపోతుంది, మళ్ళీ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళని పంపాల్సి వస్తుంది. ఇంకొక రహస్యం, నిజాయితీపరుడైనటువంటి కోశాధికారి గారిని పడగొట్టడానికని తక్కిన వాళ్ళు చూస్తారట. ఎందుకని? వీళ్ళు లంచం పుచ్చుకోడు, తక్కిన వాళ్ళు లంచం పుచ్చుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారనమాట, వీడు ఈ కోశాగారానికి అధిపతిగా ఉన్నాడు, వాడు తినడు, మనని తిననివ్వడంలా మన మీద పెత్తనం చేస్తున్నాడు అని వాడిని పడగొట్టడానికి లేనిపోనివి రాజుగారి దగ్గర చెబుతారు గవర్నమెంట్లో. అప్పుడు ప్రభువు నమ్మి వీడిని పీకేస్తాడు. ఆ విషయంలో కూడా ప్రభువు జాగ్రత్తగా ఉండాలి. ఒక కోశాధికారి గారు ధనాన్ని ఆర్జిస్తున్నాడా లేదా, వాడు నిజాయితీగా ఉన్నాడా? నిజాయితీగా ఉంటే వాడిని పడగొట్టడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? వాళ్ల మాటల్లో పడి నేను ఒక నిజాయితీపరుడైనటువంటి అధికారిని కోల్పోతున్నానా అని కూడా ఆలోచించుకోవాలి. లేకపోతే రాజుగారికి ఒక నిజాయితీపరుడు దూరం అవుతాడు, రాజు భ్రష్టుడు అవుతాడు. చాలా కాలం క్రితం కోసల దేశాన్ని క్షేమదర్శి అని ఒక రాజు పాలించేవాడు. ఆయనకి కోశాధికారిగా ఒక అతను ఉండేవాడు. అతను చాలా నిజాయితీపరుడు. ఏ కారణం చేతనైతేనే రాజుగారి దగ్గరికి కొంతమంది వార్త మోశారట, మీ కోశాధికారి బాగా పన్నులు వసూలు చేస్తున్నాడు, ప్రజలందరి దగ్గర డబ్బులు లాగుతున్నాడు, లాగిన డబ్బుల్లో మూడో వంతు మాత్రమే ఖజానాకి చేరుతోంది, మిగతాది వాడు దొంగ లెక్కలు రాసి దిగమిరింగుతున్నాడు, పట్టుకుపోతున్నాడు, ఎత్తుకుపోతున్నాడు అని రాజుగారికి బాగా చెప్పారు. ఒకసారి రెండు సార్లు రాజుగారు విన్నాడు, పట్టించుకోలేదు. కానీ 4-5 సార్లు చెప్పగానే ఆయనకి ఆగ్రహం కలిగి వెనక ముందు చూడకుండా వీడిని ఉద్యోగం నుంచి తీసి నా రాజ్యం నుంచి పో, నీకు రాజ్య బహిష్కరణ శిక్ష విధించానన్నట. వెంటనే పాప కోశాధికారి రాజుగారికి నమస్కరించి, మహాప్రభు లెక్కలన్నీ జాగ్రత్తగా కాగితం మీద రాశాను, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు విచారించుకోవచ్చు, నేను అడవికి పోతున్నా అక్కడికి కూడా వచ్చి మీరు విచారించుకోవచ్చు అని ఆ లెక్కల కట్టలు అక్కడ వారేసి వెళ్ళిపోయాడు. రాజుగారు తక్కిన వాళ్ళని పిలిచి చూడండి రా అన్నట. వాళ్ళు అన్నారట, వాడు ఏదో లాగేసాడండి, ఈ లెక్కలు రాస్తున్నాడు, లెక్కలకి లోపల ఉండడానికి పొంతనే ఉంటుందిలేండి, పోన్లేండి, ఒక దౌర్భాగ్యం వదిలించుకున్నారు అన్నారట. రాజుగారు పోతే పోయాళ్ళు అనుకున్నాడు, వాడి గురించి పట్టించుకోలేదు. కొద్ది రోజులు గడిచింది. ఒక రోజున ఈ రాజుగారికి ఖజానా మీద అనుమానం వచ్చింది. ఖజానాని పరిశీలిస్తే అసలు ఖజానాలో ఎక్కడ డబ్బులు సరిగ్గా కనపట్టలా, ఏమవుతుందో డబ్బు వస్తుందా లేదా అంటే వస్తున్నట్టు కనబడుతుంది, అది ఎలా ఖర్చు అవుతుందంటే ఖర్చు అయిపోతుంది అంటున్నారట అధికారులంతా. డబ్బేమో వస్తుందంటారు, ఇంత ఖర్చు ఎలా అవుతుంది? ఈ ఖర్చులన్నీ రాజుగారేమో రాత్రి పగలు చూసుకోలేడు కదా మరి. అందుకని ఆయనకి బుర్ర పాడైపోయి ఖజానా ఖాళీగా ఉంది, రేపో మాపో శత్రువులు వచ్చి మీద పడేటట్టున్నారు, వాళ్ళు మీద పడితే నాశనం అయిపోతామని బెంగెట్టుకున్నట్ట. ఆ సమయంలో మంచి గెడ్డాలు మేసాలు కలిగి జటాజోటాలు ధరించిన కాలక వృక్షీయుడు అని ఒక ముని అక్కడికి వచ్చాడు. ఆ మునికి కాలక వృక్షీయుడు అని పేరన్నమాట. ఆ మునీశ్వరుడు వచ్చి, మహారాజా నీ బాధ నాకు తెలుసు, నీ ఖజానా అంతా పాడైపోతోంది, ఇప్పుడు అందులో సంపదలు లేవు, ఇందులో ఎవరిని నమ్మాలో నీకు తెలియటం లేదు, డబ్బు వస్తోంది ఖర్చు అయిపోతుంది అంటున్నారు నీ అధికారులు, అంతేనా? అంటే అవునండి, మీరంతా ఎలా కనిపెట్టారంటే నేను త్రికాల వేదిని, నీకు రహస్యం చెబుతా విను, నా దగ్గర ఒక చిలక ఉంది, ఒక కాకి ఉంది, రెండు రెండు పంజరాల్లో పెట్టి నేను పట్టుకొచ్చాను. ఇక్కడ మీ రాజ్యానికి దగ్గరలో ఉన్న అడవిలో నేను కఠోర తపస్సు చేసి నా తపశ్శక్తితో ఈ చిలుకని కాకిని సృష్టించా. ఈ చిలుక భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెబుతుంది, ఫ్యూచర్ చెబుతుంది. ఈ చిలక జ్యోతిష్కుడు అనమాట. మీరు ఎవరన్నా ఫోన్ కలిపిస్తే లైవ్లో చెబుతుందనమాట, మీ పేరు మార్చుకోండి అంటుందిట. మీరు మారద్దు, మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, పేరు మార్చేసుకుంటే మీరు బాగుపడతారండి. ఇలాంటి ఫ్యూచర్ చెప్పేటటువంటి జ్యోతిషం చెప్పేటటువంటి చిలక ఇది, త్రికాలవేది. ఇక ఈ రెండోది ఉంది కాకి. ఇది ఎవడన్నా నీ ఖజానాలో దొంగతనం చేస్తే వెంటనే నీకు చెప్పేస్తుంది. దీన్ని ఖజానా దగ్గర పంజరంలో పెట్టి వేళ్లాడిది ఈ కాకిని. ఆ కాకి ఉండగా ఎవడన్నా అక్కడికి వెళ్ళాడా, అది గొడవ గొడవ చేసి కా కా అని అరిచి నీకు చెప్పేస్తున్నట్టు, ఫలానా వాడు నీ డబ్బులు ఎత్తుకుపోయాడు ఖజానాలో, వీడి దొంగలెక్క రాశాడని చెప్పేస్తుంది. చిలక వల్ల లాభం ఏమిటి? ఎప్పుడైనా భవిష్యత్తులో తుఫాను వస్తుందా, అసలు వర్షాలు రావా, అగ్ని ప్రమాదాలు వస్తాయా, ఇవన్నీ ఒక ఏడాది పాటు ఏమొస్తాయో అది చెబుతుంది. దానివల్ల రాజ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఇదో ఫలానా ఊళ్ళో అగ్ని ప్రమాదం అని ముందే తెలిసిందనుకో, జూలై నెలలో ఫలానా చోట అగ్ని ప్రమాదం అంటే అక్కడ అగ్ని ప్రమాదం రాకుండా ముందే నువ్వు జాగ్రత్త పడతావు. ఫలానా చోట తుఫాను వస్తుందంటే కొంచెం కట్టుదిట్టాలు చేసుకుంటావు. అలా కట్టుదిట్టాలు చేసుకునే రాజ్య రక్షణకేమో చిలక ఉపయోగపడుతుంది, దొంగాళ్ళని పట్టుకోవడానికి కాకి ఉపయోగపడుతుంది అన్నట్ట. రాజుగారు చిలకని అంతఃపురంలో పెట్టి కాకిని ఏం చేశాడు, ఖజానా దగ్గర పెట్టాడు. మర్నాడే కాకి అందులో చచ్చిపోడుంది. దాంతో రాజుగారు గుండెలు బాధేసుకున్నాడు. ఆ రాత్రి ఎలాగా ఈ కాకి చచ్చిపోయింది అని ఆయన గజగజలాడి మళ్ళీ మునీశ్వరుడిని పిలిచాడు. అప్పుడు మునీశ్వరుడు అన్నాడు, మహారాజా, నేను ఒక ఐదుగురు ప్రత్యేకమైనటువంటి నా శిష్యుల్ని ఖజానా దగ్గర పెట్టాను. ఈ కాకి దొంగతనం చేసిన వెంటనే దొంగ యొక్క పేరు నీకు చెబుతుంది అని నేను చెప్పానుగా. అది తెలుసుకున్న నీ ఖజానాకి సంబంధించిన కొంతమంది అధికారులు ఈ కాకి విషంతో కూడిన అన్నం పెట్టారు, అది తిని కాకి చచ్చిపోయింది. ఆ విషం పెట్టిన వాళ్ళు ఫలానా వాళ్ళు అని రహస్యంగా వాళ్ళ లిస్టు రాసిచ్చాట. రాజుగారు వాళ్ళ మీద నిఘా వేసి వాళ్ళు చేసింది నిజమేనని తెలుసుకుని వాళ్ళని బంధించి పట్టుకొచ్చాడు. ఎరా దౌర్భాగ్యులారా, ఇంతకాలం నా ఖజానాలో ఉన్న సొమ్మంతా మీ ఇష్టం వచ్చినట్టు దొంగలెక్కలు రాసి పట్టుకుపోతున్నారా, ఆ విషయం కాకి చెబుతుందని కాకి కూడా విషం పెట్టి చంపుతారా అని వాళ్ళని నాలుగు తంతే వాళ్ళు నిజం చెప్పేశారట. ఎంతో పూర్వం మేమేనండి మీ పాత కోశాధికారి మీద లేనిపోనివి చెప్పాం, ఆయన చాలా నిజాయితీపరుడండి, కేవలం మేమే అందులో ఉన్న సొమ్ముని కొల్లగొట్టడం కోసం వాడి మీద అభాండాలు వేసాం, మీరు నమ్మారు వాడిని పీకేశారండి అని చెప్పగానే ఈయన బెంగ పెట్టుకుని గుండెలు బాదుకుని, అరే ఒక ఉత్తముణ్ణి నిజాయితీపరుణ్ణి ఈ దౌర్భాగ్యుల మాట విని ఉద్యోగంలో తీసేశాను, వీళ్ల మాట నమ్మి వీళ్ల చేతిలో ఖజానా పెట్టి ఖజానా అంతా దివాళా తీయించాను, చివరికి కాకి చచ్చిపోవడబట్టి ఈ కాలక వృక్షీయుడనే ముని ధర్మమానని దొంగలు బయటపడ్డారని భావించి ఈ దుర్మార్గులందరికీ శిరశ్చేద శిక్ష విధించేయండి, ఒక మహాత్ముడికి అన్యాయం చేశారు వీళ్ళు అని శిక్ష విధించి ఆ ముని రెండు చేతులు పుచ్చుకుని, మునీశ్వర నా రాజ్యాన్ని నన్ను కాపాడారు, మళ్ళీ నాకు నిజాయితీపరుడైన ఒక కోశాధికారి గారిని నియమించండి అనగానే వెంటనే ఆయన గడ్డాలు మేసాలు పీకేసి నేనేనయ్యా పాత కోశాధికారిని అన్నట్టు ఆయన. ఈయన తెల్లబోయాడు, నిజమే ఈయనే పాత కోశాధికారి. మహాత్మా, ఈ కాకి చిలక మీరు ఎలా సృష్టించారంటే చిలక లేదు కాకి లేదు ఉట్టబద్ధం, ఆ కాకి దొంగల్ని గురించి చెబుతుందనగానే వీళ్ళు కంగారెడ్డి విషం పెట్టారు, ఎవరు విషం పెడతారో వాళ్ళు దొంగలని తెలుస్తుంది కనుక నేను ఇంత ప్లాన్ వేశా. మహారాజు అన్నవాడు ఇలా టెక్నిక్ వహించాలి, అంతేగాని నా దగ్గర తపశ్శక్తి లేదు ఏం లేదు, అడవికి పోయి బాగా ఆలోచించి వీళ్ళని పట్టుకోవడానికి ఓ చిలకను పట్టుకొచ్చాను, అంతేగాని లైవుల్లో జ్యోతిషం చెప్పేవాళ్ళంతా చిలకల లాంటి వాళ్ళే, అదేం నిజంగా అస్తమా అని మళ్ళీ ఆయన అన్నాడు. అందరిలో గొప్ప వాళ్ళు ఉంటారా? ప్రతి వాళ్ళు చిలకల లాంటి వాళ్ళు ఉంటారు, అందరూ తపశ్శక్తి ఉన్నవాళ్ళు కాదు, మహాత్ములు ఉంటారండి, వాళ్ళకో జోలికి వెళ్ళలేదు ఆయన, దొంగల గురించి చెప్పాడు ఇక్కడ. మళ్ళీ రేపొద్దున ఇది విని ప్రతి జ్యోతిష్కుడిని తిట్టకంటమా, జ్యోతిష్ శాస్త్రం చాలా గొప్పది, జ్యోతిష్కులు మహాత్ములు, వాళ్లల్లో ఎవరైనా ఇలా పొట్ట పోషణ కోసం నాటకం ఆడేవాళ్ళు ఉండొచ్చు, అటువంటి వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకో అని అప్పుడు ఆయన చెప్పి మళ్ళీ ఆ రాజుగారి ఖజానాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశాడు. అలాంటి నిజాయితీపరులైన కోశాధికారుల్ని కాపాడుకుంటే జీవితంలో పైకొస్తారు అని ధర్మరాజు గారికి భీష్ముడి కథ చెప్పి, ఆ కోసల రాజు గారి కథ చెప్పి నువ్వు గుర్తుపెట్టుకో, తొందరపడి ఎవరైనా ఏదైనా నేరాలు చెబితే అవి నమ్మకు, కొంపలు ములిగిపోతాయి. అలాగే అవతల వాళ్ళు నిజం చెబుతున్నప్పటికీ నమ్మకుండా వాడి మీద నమ్మకం ఉందండి అని పూర్తిగా గుడ్డెత్తు చేలోబడ్డట్టు నమ్మకూడదు, పూర్తిగా నమ్మరాదు, నమ్మకుండా ఉండకూడదు. తాను విచక్షణ జ్ఞానంతో ఒక వ్యక్తి యొక్క నిజాయితీని పరిశీలించి కోశాధికారి లాంటి పదవుల్లో నియమించుకున్నటువంటి రాజు రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలిస్తాడు, తాను సుఖంగా ఉంటాడు, ప్రజలకి సుఖమిస్తాడు, జీవితంలో వాడు శత్రువుల వల్ల ఓటమి పొందాడు అనగానే అప్పుడు ఆయన ఇంకా ఆనందపడిపోయి, అయితే ఎవరిని నమ్మచ్చు ఎవరిని నమ్మకూడదు అన్నాడు ఆయన. రాజు అన్నవాడు నమ్మకుండా ఉండకూడదు కానీ అలాగనే నమ్మకూడదు, గుడ్డెద్దు చేయబడ్డట్టుగా నమ్మొద్దని చెప్పాడు ఆయన. ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా రాజ్యపదం అంటే, తన్నయ్యులనై నన్ను నమ్మిన జనపతి సిరికోలు పోవు చతురతమై, నమ్మిన వాడపోలే నమ్మకయునికి సకల జనుల ఎడల ఉరవై యుండున్. రాజన్నవాడు కన్న కొడుకుని కూడా ఒక కంట కనిపెట్టాలి, జాగ్రత్తగా చూడాలి, నా కుమారుడు నా పదవిని అడ్డం పెట్టుకుని దొంగ సంస్థలు ఏమైనా స్థాపిస్తున్నాడా, ప్రజల్ని కొల్లగొడుతున్నాడా, చెయ్యరాని పనులు నా పదవిని అడ్డం పెట్టుకుని చేస్తున్నాడా అని అధికారంలో ఉన్నవాడు చూడకపోతే ఈ పిల్లలు ఈ రాజుగారికి ప్రమాదం తెస్తారు, వాళ్ళకి ప్రమాదం తెచ్చుకుంటారు, వాళ్ళు జైలు పాలవుతారు, రాజుగారికి అసలు పదవే లేకుండా చేస్తారు. ఎంత బాగా చెప్పాడండి భీష్ముడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ధర్మరాజు గారికి చెప్పిన నీతి ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం లేదు. రాజకీయ నాయకులు అలాగే కొడుకుల చేతిలో పెట్టి నాశనం అయిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు, చాలా ప్రమాదం అది. తనయులనయ్యనను అంటే కన్న కొడుకుల్ని కూడా చూసుకోవాలి జాగ్రత్తగా, నమ్మితే ఇలాగే అవుతుంది. అందులో కుమార్తెల విషయంలో కూడా ఇంకొంచెం జాగ్రత్తగా, పిల్లలు సమయం మనకు చదువుతున్నారా లేదా, రాజుగారికి చెబుతున్నాడు, రాజుగారికి అది ఇది మనందరికీ చెబుతున్న ధర్మం, అందుకే శాంతిపరం అందరికీ పనికొస్తుంది. కూతురు ఇంట్లోంచి ఎక్కడికెడుతోంది, చదువుతోందా లేదా, చెయ్యరాని పనులు ఏమైనా చేస్తోందా, చెప్పా పెట్టకుండా వెళ్ళి వేరే వాడిని ఏమన్నా పెళ్లి చేసుకొస్తోందా, ఈ తండ్రికి ఏం తెలుసు వీడు కాలేజీలో చేరుస్తాడు, మా అమ్మాయి కాలేజీకి ఎడుతోందండి, ఇంకేముందండి బీటెక్ చదువుతోందండి, ఎంటెక్ చదువుతోంది అనుకుంటారు కానీ అది టక్కు టిక్కులు ఆడుతుందో లేదో చూసుకోడు. ఈలోపు వెళ్ళిపోయి నాన్న వాడిని ఎవడో చేసుకుంటానంటుంది, వాడెవడో తెలియదు, రేపు పొద్దున పెళ్ళి అయిన తర్వాత తన కులమో తన వాడు పోయిన అవతలవాడు కాస్త మంచివాడైతే చాలు, కులమో మతమో పక్కన పెడతాం, తీరా పెళ్ళి అయిన తర్వాత ఏం చేస్తున్నారు, రెండు రోజులు పోయాక తోసుంటా అంటే తోసుంటా. ఇంతంత పిల్లలు ఎదుగు ఇచ్చిన తర్వాత కూడా విడాకులు పుచ్చుకునే వాళ్ళు ఉంటారో మనం చూస్తున్నాం కదా. ఒక్క క్షణకాలం ఇటువంటి విషయములను తల్లిదండ్రులు చూసుకోవాలి. ఈ విషయంలో పుత్ర పుత్రిక పౌత్రాదులందరినీ మరింత జాగ్రత్తగా రాజు చూసుకోకపోతే ఆ రాజుగారి సిరికోలు పోవని చెప్పాడు భీష్ముడు ఈ పద్యంలో. వాడి డబ్బు పోతుంది, పరువు పోతుంది, భ్రష్టుడవుతాడు. అందుకే నమ్మినట్టుంటూ వాడి మీద చాలా జాగ్రత్తగా గూఢచర్యం పెట్టాలి. మళ్ళీ వాడిని నమ్మనట్టు కనబడ్డామా, ఈ మా నాన్న ఇంతే లేకపోతే ఈ రాజు ఇంతే మనల్ని నమ్మడం, ఎలాగో నమ్మడు కదా మనం వాడిని భ్రష్టులు చేద్దాం అనుకుంటారు వీళ్ళు. కాబట్టి పైకేమో నమ్మినట్టుండాలి, లోపల మాత్రం మరీ ఎక్కువ నమ్మకూడదు. ఇంత జాగ్రత్తగా పరిపాలన సాగించిన రాజు తన రాజ్యానికి ఎప్పుడూ ప్రమాదం తెచ్చిపెట్టడు, రాజ్యభ్రష్టత పొందడు. అసలు రాజ్యానికి ప్రాణం ఏమిటో తెలుసా, ప్రభుత్వానికి భూదేవికి ప్రాణం, ఒక దేశానికి ప్రాణం. విను కర్షకులును వణిజులు అనగా గోరక్షకులు ధరాధీసునకు ధన మొడగూడెడు చోటుల అనేక విధములకు నెల్లన ఆద్య స్థలముల్. ఒక దేశం బాగుండాలంటే, ఒక రాజ్యానికి సంపద రావాలంటే ముగ్గురు ముఖ్యులు, ఒకళ్ళు కర్షకులు, రైతులు. రైతు లేని రాజ్యం ఎప్పుడు భ్రష్టత్వం పొందుతుంది. రైతు లేకపోతే ఇవాళ మనం ఒక్క మెతుకు తినగలం ఆలోచించండి మనం. అందుకే రైతుని ముందుగా పరబ్రహ్మస్వరూపుడితో పోల్చారు. రైతు రాజ్యానికి వెన్ను ఎముక, వెన్ను పూస. రెండోది వణిజులు, వర్తకులు. వర్తకుల వల్లే సంపాదన వస్తుంది, రాజుగారి ఖజానాకి ట్యాక్స్ వచ్చేదంతా ఎక్కువగా వర్తకుల వల్లే. కాబట్టి కర్షకుల్ని, వర్తకుల్ని. మూడోది గోరక్షకులు, గోరక్షణ చేసి తీరాలి. ఆవు ఎద్దు, ఆవు ఎద్దు, ఈ పశువులు ఉండాలి. ఇక్కడ గోరక్షకులు అంటే కేవలం ఉట్టి ఆవునే కష్టమా, మొత్తం మీద పశు పోషణ దాగా సాగాలి. ఆవులు, గేదెలు, దున్నపోతులు, ఎద్దులు, మేకలు, ఈ జంతువులన్నీ భూమికి ఎంతో ఉపయోగకమైనవి. అసలు లేదని చెప్పాలంటే ఈ దౌర్భాగ్య మనిషి కంటే జంతువుల వల్లే భూదేవికి ఎక్కువ ఉపయోగం. మనం ఏం చేస్తాం, తినడం, వాటిని అన్నింటినీ నరికి చంపడం తప్ప. అంటే మీలాంటి పుణ్యాత్ములు అయితే ఉపకారపడతారు కానీ దేశానికి అసలు సహజంగా చెబుతున్నాను. ఎందుకంటే జంతువులు భూమికి చేసే సేవ మానవులకి చేసే సేవ ఎవరు చేయరు. కాబట్టి ఈ గో సంరక్షణ వంటి పశు పోషణ చేసేటటువంటి వ్యక్తులు ఈ ముగ్గురు కూడా భూమికి, రాజుకి ప్రాణం. అసలు డబ్బు వీళ్ల ద్వారానే వస్తుంది, కర్షకుల వల్ల, వర్తకుల వల్ల, గోరక్షకుల వల్ల. అందుకే వీళ్ళని చాలా జాగ్రత్తగా చూడాలి. రైతుకి ఎప్పుడైనా ప్రమాదం వస్తుందేమో రాజుగారు తెలుసుకోవాలి, అన్ని విధాలుగా ఆదుకోవాలి. రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే ఇళ్లకి వెళ్ళాలి, అవసరమైతే దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి అనూనముగా స్వల్పమునకు వడ్డీకి అప్పివ్వాలని చెప్పాడు. రైతుకి వడ్డీకి అప్పివ్వాలట ప్రభుత్వమే. ఒకవేళ రైతు ఆ వడ్డీ కట్టలేకపోతే రద్దు చెయ్యాలి. ఎంత బాగా అద్భుతంగా ఆనాడు భీష్ముడు చెప్పాడు, సభాపర్వంలో నారదుడు కూడా చెప్పాడు, మన సభాపర్వంలో కూడా క్లుప్తంగా చెప్పుకున్నాం దీన్ని. కాబట్టి ముందు ఆ రైతుల్ని, అలాగే వర్తకుల్ని కూడా విపరీతంగా పన్ను వేసినా, అసలు పన్ను వేయకపోయినా, మరీ అన్యాయంగా వాళ్ళని పీడించిన, అన్నిటికీ వాళ్ళ మీద దాడులు చేసిన వర్తకులకు ఆగ్రహం కలుగుతుంది, వాళ్ళు సక్రమంగా వ్యాపారం చేయలేరు, దాంతో వాళ్ళు దెబ్బతింటారు. వాళ్ళ మీద సరియైన రీతిలో పన్ను వేయాలి, సరియైన రీతిలో వాళ్ళని వాడుకోవాలి. బంగారపు గుడ్లు పెట్టే బాతులు లాంటి వాళ్ళు గుడ్డు తీసుకోవాలి కానీ బాతు పొట్ట చేల్చకూడదు. ఇంకా గోరక్షకుల్ని కూడా అంతే, వాళ్ళు రక్షిస్తున్నంతకాలం వాళ్ళకి అందులో భాగస్వాములు చేయాలి, వాళ్ళకి పాలు పెరుగు వెన్న సమృద్ధిగా అందేలా చూడాలి, వాళ్ళకి గృహయోగం వచ్చేలా చేయాలి, వాళ్ళకి కట్టుకోవడానికి వస్త్రాలు ఉండాలి. ఏమీ లేకపోతే వాళ్ళు మేము ఈ పశు పోషణ చేయలేమండి అని ఆ పశువుల్ని అమ్మేస్తారు మాంసానికి. అది లోకానికి చాలా ప్రమాదం తెచ్చి పెడుతుంది. కాబట్టి ధర్మరాజే వీళ్ళని జాగ్రత్తగా చూసుకో. పూర్వం ఉతచ్చుడు అని పేరు కలిగిన ఒక ఋషి మాంధాత మహారాజు గారికి కొన్ని ధర్మాలు బోధించాడు, అవి నీకు చెబుతున్నాను, అవి వింటే నువ్వు జాగ్రత్తగా ఉంటావు అని. మాంధాత అంటే ఇక్ష్వాకు వంశస్థుల్లో చాలా గొప్పవాడు ఆయన. ఆయన ఉతతుడు అనేటటువంటి ఋషి ద్వారా కొన్ని ధర్మాలు విన్నట్ట. ఎప్పుడూ కూడా రాజు అన్నవాడు తీవ్రంగా ప్రజల్ని పీడించరాదు. ప్రజలకి మరీ చికాకు కలిగితే ఎంత గొప్ప సామ్రాజ్యమైన కూలిపోతుంది, ఇంద్రుణ్ణి కూడా పడగొట్టేస్తారట. మరీ జీవితంలో కరువు ఎక్కువైపోతే ప్రజలు తట్టుకోలేక ఇంద్రుడు అంతటి వాడిని కూడా పదభ్రష్టుని చేస్తారు. ధర్మం విప్రుల మీద ఆధారపడింది, అందుకే ధర్మస్వరూపులైన విప్రుల్ని పీడిస్తే ఆ రాజు నశిస్తాడు. పూర్వం విరోచన పుత్రుడు బలిచక్రవర్తి ఒకప్పుడు బ్రాహ్మణుల దగ్గర సంపదలను చూసి అసూయపడి వాళ్ళని ద్వేషించాడు, దాంతో భ్రష్టుడై ఇంద్రుడి చేతిలో సగం చచ్చి కింద పడ్డాడు. అప్పుడు తన తప్పు తెలుసుకుని మళ్ళీ శుక్రాచార్యుణ్ణి, ఆయనతో పాటు ఉన్న పురోహితుల్ని భక్తితో పూజించి పురోహితుల్ని ద్వేషించటం వల్ల నేను భ్రష్టుండయ్యాను, నేను ఈ రోజు నుంచి మిమ్మల్ని పురోహితులుగా సేవిస్తాను అని శుక్రాచార్యుని సేవిస్తే శుక్రాచార్యుడి అనుగ్రహంతో విశ్వజిత్ త్యాగం చేసి గొప్ప రథం పొంది మళ్ళీ ఇంద్రుని జయించగలిగాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత గొప్పవాడైనా ఈ బ్రహ్మద్వేషం పూనాడా వాడు భ్రష్టుడవుతాడు. రాజు అన్ని రకాల వర్గాల వారిని, వారి వారి కులాలని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, వాళ్ళ నాయకుల్ని కాపాడుకుంటూ, ఆ పౌరుల యొక్క వృత్తుల్ని కించపరచకుండా చూస్తూ, ఇందులో ఏ వృత్తి వాడికి బాధ కలిగినా అది రాజుకే బాధట. ఇప్పుడు రకరకాల వృత్తులు ఉంటాయి, రకరకాల కులాలు ఉంటాయి, అందులో అన్ని వృత్తులు ఈ సమాజానికి అవసరం. అందులో ఒక్క కులానికి బాధ కలిగితే రాజుగారికి బాధ కలుగుతుంది, ఎందుకంటే ఇన్ని వృత్తుల వాళ్ళు ఇన్ని కులాల వాళ్ళు రాజుగారికి అవయవాలు, ఇవన్నీ అవయవాలే రాజుగారికి. ఈ అవయవాల్లో ఏ అవయవం పోయినా రాజుగారు వికలాంగుడా కాదా? కాబట్టి అన్ని రకాల వృత్తుల వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా ఒక కంట కనిపెట్టి దెబ్బతినకుండా చూడు. అలా చూడని రాజు నరకానికి వెడతాడనగానే, అంటే రాజుగారికి నరకం తప్పదా అన్నాడు మళ్ళీ ధర్మరాజు. జాగ్రత్తగా ఉంటే నరకం తప్పదు, వీలున్నంత వరకు జాగ్రత్తగా ఉండు. మరీ మనకి తెలియకుండా అపరాధాలు జరిగితే మనం ఏం చేస్తాం? ఒక్కో చోట ప్రజలకు కొన్ని కష్టాలు వచ్చాయి, అవి అంత తేలిగ్గా బయటికి రావు. అలా బయటకి రానప్పుడు రాజుగారు ఒకవేళ పొరపాటును ఉపేక్షిస్తే అది ఎక్కువ ప్రమాదం కాదు, కానీ సాధ్యమైనంత వరకు రాజు ప్రజల కష్టాలకి బాధ్యత వహించాలి. ప్రజలకు బాగా బాధ కలిగితే అది రాజుగారిని నరకానికి పట్టుకెడుతుంది. ఈ ఒకవేళ రాజుగారు పొరపాటు చేశాడు, కొంతమందిని సరిగ్గా రక్షించలేకపోయాడు, దానికి కూడా ఒక ప్రాయశ్చిత్తం చెప్పాడు భీష్ముడు. శరణాగతు కాచియు అని సరిపోటుల బడ్డ తెచ్చి అరసియు ధరణీసురుల బ్రోచియు నానాధ్వరములు చేసియును రాజు తలుగు దురితములు. రాజుగారు తాను చేసిన పాపం నుంచి బయటపడాలంటే రక్షించు మహారాజా, శరణు శరణు అన్న శరణాగతుండి రక్షించాలి. అలా రక్షిస్తే ఆ రాజుగారు నరకానికి పోడు. రెండోది, యుద్ధరంగానికి వెళ్ళి గాయపడిన వాళ్ళు ఉంటారు కదా సైనికులు, గాయపడిన వాళ్ళు, ఆ గాయపడిన వాళ్ళకి చికిత్స చేయాలి, ఆ కుటుంబానికి పోషణకి తగిన సంపద ఇవ్వాలి. ఒక మిలిటరీ వాడు యుద్ధానికి వెళ్ళాడండి, పాపం యుద్ధరంగంలో కాలో చెయ్యో పోయింది, కన్ను పోయింది, అప్పుడు అతనికి వెంటనే ఏం చేయాలి ప్రభుత్వం? నాయన నువ్వు యుద్ధానికి వెళ్ళలేవు, నువ్వు బ్రతికినంతకాలం సుఖంగా బ్రతకడానికి నెలకింత పింఛన్ ఇస్తాం, టెన్షన్గా ఇస్తాం, మళ్ళీ 100 సార్లు అప్లికేషన్ పెట్టడం అని ఏడిపించాం అని వాళ్ళకి పింఛన్ ఏర్పాటు చేయాలి. ఒకవేళ ఈ భటుడు చచ్చిపోతే ఆ భటుడి కుటుంబాన్ని, అందుకే చెప్పాడు సరిపోటుల బడ్డ తెచ్చి అరసియు, వాడు చచ్చిపోతే వాడి బంధువులు తీసుకొచ్చి మీ వాడు మా దేశం కోసం మా రాజ్యం కోసం త్యాగం చేశాడు, మీ కుటుంబం రోడ్డు మీద పడకూడదు, మీకు తగినటువంటి సంపదను నేనిస్తాను అని రాజుగారు ఆ కుటుంబాన్ని పోషించాలి. ఆ కుటుంబంలో వాడికి ఉద్యోగం ఇవ్వాలి. ఎప్పుడైనా సరే యుద్ధానికి మూలకారకులు, దేశానికి రక్షకులు భటులు, వీరభటులు. ఆ వీరభటులు నిరంతరం సరిహద్దులలో రాత్రి పగలు అనే తేడా లేకుండా కాపలాకి వస్తున్నారు. కాబట్టి ఇవాళ నిజంగా కూడా మనలాంటి వాళ్ళు ఇక్కడ కూర్చుని పురాణాలు చెప్పుకోగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, భోజనం చేస్తున్నాం, ఈ గురు పూజలు చేసుకుంటున్నాం, లేకపోతే గురువు లేడు, ఈ ధరణి లేదు, అంత బరువు అవుతుంది. అవునా కదా? ఒకసారి ఆలోచించండి, ఇవాళ గురు పూజోత్సవం అని గురువుని మీరు పూజించగలుగుతున్నారంటే అక్కడ మిలిటరీ వాళ్ళు కష్టపడుతున్నారు, మంచు కొండల్లో శత్రువుల మధ్యలో నానాయాతన పడిపోతున్నారు, ప్రాణత్యాగాలు చేస్తున్నారు. అటువంటి వాళ్ళని జాగ్రత్తగా పట్టుకొచ్చి నెత్తి మీద పెట్టి గౌరవించవలసిన బాధ్యత రాజుది. అటువంటి వాళ్ళని పోషిస్తే రాజుగారి పాపాలు పోతాయి. అలాగే మహాత్ములైన వేద పండితుల్ని పూజిస్తే, యజ్ఞాలు చేస్తే ఈ రాజులకి పాపాలు తొలగుతాయి. ఈ విధంగా రాజుగారులు ఎప్పటికప్పుడు అయ్యో మేము రాజ్య పరిపాలన చేస్తున్నాం, ప్రభుత్వంలో ఉన్నాం, పాపాలు వస్తాయి, నరకానికి పోతామని భయపడటం కాకుండా మంచి పనులు చేసి ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పోనీ రాజ్యపాలనలో లేకపోతే మాత్రం మనిషికి పాపం రాదా, నరకం రాదా? జీవి అన్నాక ఏదో ఒక దోషం చేస్తాడు, ఆ దోషమునకు వాడు ఎప్పుడో ఒకప్పుడు నరకానికి పోవాలి. ఆ నరకం నుంచి విముక్తి పొందాలంటే ప్రతి వ్యక్తి ఏదో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇప్పుడు ధర్మరాజు గారు మళ్ళీ అడిగాడు ఒక ప్రశ్న, ఓ సమాధానం. దేశం కోసం, తన రాజ్యం కోసం మరణించే వారికి ఎటువంటి గతులు వస్తాయని అడిగట. ఇక్కడ నేను నీకు ఒక గొప్ప కథ చెబుతున్నాను విని, ఈ కథ వింటే అప్పుడు నీకు దేశం కోసం పోరాడే యోధుడు అంటే మిలిటరీ వాళ్ళు ఎటువంటి గతులు కెడుతారో తెలుస్తుంది. పూర్వం అంబరీషుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆ మహారాజు 1000 యజ్ఞములు చేశాడు. 1000 యజ్ఞములలో గోవులు దానం చేశాడు, బంగారం దానం చేశాడు, ఇంకా ప్రజలకు రకరకాల దానాలు చేశాడు, గోదానం చేశాడు, భూదానం చేశాడు, అన్నదానం చేశాడు, ఇలా ఎన్నో దానాలు చేసి 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 చెట్ల చివరికి శరీరం విడిచిపెట్టాడు, స్వర్గానికి వెళ్ళాడు. ఆయన స్వర్గానికి వెళ్ళగానే ఇంద్రుడు వచ్చి స్వాగతం చెప్పాడు, నాయనా నువ్వు అద్భుతమైన యజ్ఞాలు చేశావు, దానాలు చేశావు, నీ దానాలకి నీకు శాశ్వతంగా స్వర్గం ఇస్తున్నాను అని స్వర్గంలో ఒక ఆసనం చూపించి, ఈ ఆసనం నీదన్నట. ఈ రాజుగారు ఆసనంలో కూర్చోబోతుంటే చూశాడు అక్కడ ఒక అపూర్వ దృశ్యం. ఇంద్రుడి సింహాసనం పక్కన ఒక మహాఠీవిగా కూర్చున్న ఒక పురుషుడు ఉన్నట. ఈ రాజుగారి కంటే ఆ సింహాసనం ఎత్తుగా ఉంది, ఇంద్రుడి కంటే కొంచెం తక్కువ సింహాసనం, ఈ రాజుగారు అంబరీషుడికి వేసిన సింహాసనం కంటే పెద్ద సింహాసనం. ఆ సింహాసనం మీద ధగధగలాడుతున్న కిరీటం పెట్టుకుని వెలిగిపోతున్న ఒక పురుషుడు ఉన్నాడనమాట. వెంటనే రాజుగారికి మతిపోయింది. ఎందుకో తెలిసినా, ఇంద్రుడి పక్కన కూర్చున్న ఆ వ్యక్తి ఒకప్పుడు ఈయన దగ్గర పనిచేసిన ఒక భటుడు, ఒక సైనికుడు. నా సైనికుడికి ఇన్ని భోగములా, వాడు నా దగ్గర ఉద్యోగం చేశాడు, నా యుద్ధంలో పాల్గొన్నవాడు వాడు, వాడికేమో నాకంటే ఉన్నతాసనం, భోగాలున్నాయి, నేను ఇన్ని యజ్ఞాలు చేశాను, 1000 యజ్ఞాలు, అనేక గోదాన భూదానాలు చేశాను, నాకేమో కొంచెం చిన్న సీట, వాడికి పెద్ద సీట, కారణం ఏమిటి అని ఆశ్చర్యపోయి ఇంద్రుణ్ణి అడిగట అంబరీషుడు. సాగరాంతం మహీం కృత్స్నాం అనుశాస్య యథావిధి చాతుర్వర్ణ్యే యథాశాస్త్రం ప్రవృత్తో ధర్మకామ్యయ వేదాన్ అధీత్య ధర్మేణ రాజశాస్త్రం చ కేవలం. నేను సప్తసముద్రములతో కూడిన భూమండలాన్ని పరిపాలించాను, అనుశాస్య యథావిధి అంటే ధర్మ ప్రకారం పరిపాలించాను, ఎక్కడ అధర్మం చేయలేదు నా పరిపాలనలో. 4 వర్ణముల వాళ్ళకి కష్టం లేకుండా అందరూ సుఖంగా ఉండేలా చూశాను, ఎవరి మీద పక్షపాతంతో ఎవరికి అన్యాయం చేయలేదు. నా ప్రజలు ప్రతి ప్రాణి వాడి కులంతో మతంతో సంబంధం లేకుండా వాళ్ళంతా సుఖంగా బ్రతికేలాగే ఏర్పాటు చేశాను, ధర్మంతో జీవించాను, వేదాలు చదివాను, రాజశాస్త్రం చదువుకున్నాను, యజ్ఞాలు చేశాను. అటువంటి నేను పొందిన గతి కంటే నా సేవకుడి గతి ఎక్కువగా ఉంది, వాడే యజ్ఞాలు చేయలేదు, నాకు మళ్ళీ ధర్మంగా ప్రజలను పరిపాలించలేదు, అందరికీ దానాలు చేయలేదు, ధర్మాలు చేయలేదు. దేవరాజ సుదేవోయం మమ శానాపతి పుర ఆసీద్ యోధః ప్రశాంతాత్మా సోయం కస్మాదతీవ మాం. నీ పక్కన కూర్చున్నవాడి పేరు సుదేవుడు, వాడు ఒకప్పుడు సేనాపతి, నాకు మమ శానాపతి పుర, ఒకనొకప్పుడు వన్స్ అపాన్ ఏ టైం, ఒక 100 సంవత్సరాల క్రితం వాడు చచ్చిపోయాడు, ఆనాడు అతడు నాకు సేనాధిపతి, ఒక యోధుడు, వీరుడు అంతే, యుద్ధంలో చచ్చిపోయాడు. అదేమిటి, అతను నాకంటే ఎక్కువగా సింహాసనం మీద కూర్చుని భోగాలు అనిపిస్తున్నాడు, నువ్వు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఎంతో వినయంగా బాగున్నావా బాగున్నావా అని అడుగుతున్నావు, ఈ అప్సరసలు కూడా ముందు డ్యాన్స్ ఎక్కడ ప్రదర్శించి తర్వాత నా దగ్గరకు వస్తున్నారు ఏమిటి అన్నాడు ఆయన, కొంచెం ఈర్ష్యపడి ఈ రాజుగారు. అప్పుడు ఇంద్రుడు ఏమన్నాడో తెలిసిన, నువ్వు ఎన్నో యజ్ఞాలు చేసావు, వేదాలు చదివావు, దానాలు చేసావు, ధర్మాలు చేసావు, పురాణాలు ఇతిహాసాలు అన్నీ విన్నావు, నీకంటే ఇతనికి ఈ గొప్ప భోగం ఎందుకు వచ్చిందో చెబుతున్నా విను. ఒకనొకప్పుడు ఒక 100 ఏళ్ల క్రితం శతశృంగుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు తన కొడుకులు సదముడు విదముడు దముడు అనే 3 కొడుకులతో నీ రాజ్యం మీదకి దండయాత్రకు వచ్చాడు, నీకు గుర్తుందా అంటే గుర్తుందండి అన్నట్టు. ఈయన శతశృంగుడని ఒక భయంకర రాక్షసుడు ఉండేవాట ఆ రోజుల్లో. వాడి కొడుకులు 3 అనమాట, సదమ విదమ దములు. ఈ 3 మహాసైన్యంతో రాక్షస సైన్యంతో ఈ రాజుగారి మీదకి దండయాత్రకు వచ్చారు, ఈ అంబరీష మహారాజు గారి మీదకి. అప్పుడు రాజుగారు, భయంకర రాక్షస సైన్యం, 3 యువకులైన రాక్షసులు, ఒక రిటైర్ అయిన రాక్షసుడితో కలిసి నా మీదకి దండయాత్రకు వచ్చారు, వీళ్లతో యుద్ధం చేయడం అంత తేలిక కాదని భావించి తన సేనాధిపతి సుదేవుణ్ణి పిలిచాడు. సుదేవ, నీవు వినే ఉంటావు, 3 రాక్షసులు యోధులు రాక్షస సైన్యంతో తమ తండ్రితో నా మీదకి దండయాత్రకు వచ్చారు, వాళ్ళు భయంకరులు, వాళ్ళని సంహరించి మన రాజ్యాన్ని రక్షించు, మన సైన్యాన్ని వెంటబెట్టుకుని యుద్ధానికి వెళ్ళు. ఒకటి గుర్తుపెట్టుకో, యుద్ధంలో శత్రువుల్ని సంహరించి మనకి విజయం చేకూర్చి పెడితే కలకాలం అందరూ నీ పేరు చెప్పుకుంటారు, పిరికి వాళ్ళు ఎవరైనా పారిపోయి వస్తే వాళ్ళు బ్రతికినా చచ్చిన వాళ్ళతో సమానం అని చెప్పు అన్నట్ట. అలాగే మహారాజా, నేను యుద్ధంలో ఆరితేరిన వీరుణ్ణి యోధుణ్ణి, అంత తేలిగ్గా నేను వెనకంజి వెయ్యను, మీకేం పర్వాలేదు అని సుదేవుడు సైనికుల్ని వెంటబెట్టుకు బయలుదేరాడు. తీరా వెళ్ళి చూస్తే రాక్షస సైన్యం మహాభయంకరంగా ఉంది. ఓరి బాబు, ఆ శతశృంగుడు చాలా నల్లగా భీకరాకారంతో ఉన్నాడు, వాడి సైన్యం కూడా వీళ్ల సైన్యానికి 10 రెట్లు ఎక్కువ ఉంది. వీళ్ల సైన్యం 100,000 సైనికులు అయితే అవతల 10 లక్షల సైన్యం, అది పైగా రాక్షస సైన్యం, మనుషులు కనపడితే విరుచుకు తింటారు. వాళ్ళ నాయకులు కూడా ఒక్కొక్కడు కొండల్లో ఉన్నారు, బండల్లాగా. వీళ్ళ మొహమ్మండ, వీళ్ళు బండల్లో ఉన్నారు, మా వాళ్ళు చూస్తేనేమో ఇలా ఉన్నారు. ఈ సైనికులతో యుద్ధం చేయడం అంటే ఆత్మహత్యే, నా ఒక్కడి కోసం ఎంతమంది చావడం అన్యాయం అనుకుని సైనికులారా, దూరం నుంచి ఒక్కడు మాత్రం గూఢచర్యానికి ఉండండి, మిగతా వాళ్ళంతా రాజధానిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకోండి అన్నట్టు. మీరు నాతో యుద్ధానికి రావద్దు, వస్తే ఈ రాక్షసుల చేతిలో చస్తారు. ఈ రాక్షసులు మీరు కనబడితే ఒక్కొక్కడిని చేత్తో పట్టుకుని నోట్లో వేసుకుని మొక్కజొన్న పొత్తులు, లేత మొక్కజొన్న పొత్తులు కరకరకర నవ్వులే నవ్వులేస్తారు. మీరు మొక్కజొన్న పొత్తులే, మిమ్మల్ని కాల్చుని ఆయం మందిని వేస్తారు, మీరంతా చచ్చిపోతారు అన్యాయంగా, ఇక నా చావు నేను చేస్తాను, మీరు పండి అని వాళ్ళందరినీ లోపలికి పంపి ఒక్కడిని మాత్రం ఏం చేసేట, గుమ్మం దగ్గర ఉండి ఏం దొరుకుతుందో చూడన్నట్ట. ఇలా వీళ్ళందరినీ పంపి వెంటనే పక్కనున్న శ్మశానం దగ్గరికి వెళ్ళాడు. పరమేశ్వర, రాజుగారికి మాటిచ్చాను, రాక్షస సంహారం చేసి రాజ్యాన్ని ప్రజల్ని కాపాడతాను అని, కానీ కాపాడే శక్తి నా దగ్గర లేదు, నేను ఒక్కడిని యుద్ధం చేసినా విజయం రాదు, ఆత్మహత్యతో సమానం. మా రాజు ఏమన్నాడు, యుద్ధరంగం నుంచి పారిపోయి వస్తే అది చావు కంటే హీనమన్నాడు. ప్రజల్ని కాపాడలేను, రాజుకిచ్చిన మాట నిలబెట్టుకోలేను, అలాగని పిరికి వెళ్ళా వెనక్కి వెళ్ళలేను, నీ అనుగ్రహం ఉంటే శత్రువుని చంపుతాను, లేదా నా తలకై ఇక్కడే నువ్వు బలి తీసుకో అని తన జుట్టు పుచ్చుకుని కత్తితో తల నరుక్కోబోయాట. వెంటనే ఈశ్వరుడు ప్రత్యక్షమై చేతిని గట్టిగా పట్టుకుని, ఏమిటి దుస్సాహసం, ఎంత నువ్వు నా భక్తుడి అయితే మాత్రం ఆత్మహత్య చేసుకుంటావా అంటే, ఆత్మహత్య కాదు, నా శిరస్సును నీకు బలిస్తున్నాను, ఎందుకంటే నా కోసం కాదు నా రాజ్యం కోసం. ఇప్పుడు మా సైనికులంతా లోపలికి వెళ్ళిపోయారు, కోట తలుపులు వేశారు, ఆ తలుపులు అంత తేలిగ్గా ఈ రాక్షసులు భద్రకొట్టలేరు, కాబట్టి ఎప్పట్లో మా సైనికులకి మా రాజ్యానికి ప్రమాదం ఉండదు, కానీ ఎప్పటికైనా వీళ్ళ వల్ల ముప్పే, 1-2 రోజులు 3 రోజులు పోయాకైనా సరే ఈ దుర్మార్గులంతా వాళ్ళ మీద పడతారు. లోపలుంటే లోపలికి వస్తున్న రాక్షసుల్ని పైనుంచి ఏవో బాణాలేసో ఇంకోటో కొంతవరకు నిలువరించగలుగుతారు, అదే ముఖాముఖి యుద్ధానికి వెడితే వీళ్ళంతా చావడం ఖాయం. ఈ భయంకర రాక్షసులకి నా సైనికుల్ని నా ప్రజల్ని బలివ్వలేక నా తలకయ్యే నీకు బలిద్దామని వచ్చాను, నన్ను అనుగ్రహించి రాక్షస నాశనం చేసే శక్తి అయినా ఇయ్యి, లేదా నన్ను నువ్వు కానుకగా తీసుకో అన్నట్ట ఈ సుదేవుడు. వెంటనే ఈశ్వరుడు చిరునవ్వు నవ్వి, నువ్వు పరమభక్తుడివి, అన్నిటికీ మించి ప్రజాక్షేమం కోరిన వాడివి, అటువంటి నిన్ను బలిగా ఎలా తీసుకుంటాను, ఇదిగో నీకు ఒక ఉపకారం చేస్తున్నాను అని తక్షణం తన చేతులుండల ఓపగానే అక్కడ ఒక దివ్య రథం ప్రత్యక్షమైంది. అద్భుతంగా అద్దగలాడిపోతున్న బంగారపు రథం, ఈ రథంలో రకరకాల ఆయుధాలు ఉంటాయి, దాంతోపాటు నీకు ఒక కత్తి కూడా ఇస్తున్నాను, ఈ ఖడ్గాన్ని తీసుకుని శత్రువుల మీదకి వెళ్ళి యుద్ధం చెయ్యి. ఒకటి గుర్తుపెట్టుకో, రథములో ఉండి నువ్వు యుద్ధము చేసినంత వరకు ఈ రాక్షసుల్లో ఒక్కడు కూడా నీ తల మీద వెంట్రుక ముక్క పేకలేరు. రథాదస్మాత్ సుదేవత్వం
దుర్జయస్తు సురాసురైహి మాయయా మోహితో భూమౌ నపదం కర్తుమర్హసి అత్రస్తస్త్రదశాన్ సర్వాన్ జ్యేష్యసే సర్వదానవాన్.
నువ్వు ఓ సుదేవ ఈ రథం మీద ఉంటే దేవతల్ని దానవుల్ని జయించగలుగుతావు, ఇందులో ఉన్న ధనుస్సు మొదలైన ఆయుధాలతో యుద్ధం చేసి రాక్షసులందరినీ చంపగలుగుతావు, కానీ ఎట్టి పరిస్థితుల్లో మాయామోహితుడివి రథం దిగావా చచ్చిపోతావు. జాగ్రత్త, ఈ రథములో ఉన్నంత వరకు ఎంతమందితో యుద్ధం చేసినా నీకేమవ్వదు, శత్రువుల్ని జయిస్తావు, దేవదానవుల్ని జయిస్తావు. తొందరపడి మాయామోహితుడివై ఇందులోంచి కాలు కింద పెట్టకు. నా పదం కర్తుమర్హసి, నా కాలు మాత్రం నేల మీద పెట్టకు. ఇందులో ఉన్నావా అత్రస్త అంటే ఈ రథం మీద ఉంటే త్రిదశాన్ సర్వాన్ జేష్యసి దేవతల్ని కూడా జయిస్తావు అందరినీ, సర్వదానవాన్ రాక్షసుల్ని జయిస్తావు. అనగానే ఈశ్వర నీ అనుగ్రహానికి పాత్రుణ్ణయ్యాను, ధన్యాత్ముణ్ణని ఆ ఈశ్వరుడికి నమస్కరించి ఆయన ఇచ్చిన రథమెక్కి అందులో ఉన్న కోదండం తీసుకుని ఘోర యుద్ధం చేసేశాడు. శతశృంగుణ్ణి చంపాడు. రాక్షసులు దాదాపు 10 లక్షల మంది ఉన్నారట ఏకంగా, అంతమందిలో 9 లక్షల మంది రాక్షసుల్ని ఒక్కడు సంహరించి పారేశాడు బాణాలతోటి. ఆ సమయంలో సదముడు దముడు అనే ఇద్దరు అన్నదమ్ములు ముందొచ్చారు. ఈ కత్తి పుచ్చుకుని వాళ్ళ తలకాయలు నరికేశాడు. అప్పుడు మూడవవాడు విధముడు, రారా కత్తి యుద్ధానికి రారా, రథంలో ఉండి బాణాలతో కొట్టడం కదరా, నాతో ముఖాముఖి యుద్ధానికి రారా అని తొడగొట్టి సవాల్ చేశాట. దాంతో ఈయన శివుడిచ్చిన వరం మర్చిపోయాడు. శివుడు ఏమన్నాడు, రథం దిగద్దన్నాడు. కానీ వీడు ఆ విషయం మర్చిపోయి వాడు కత్తి పుచ్చుకుని ముఖాముఖి ద్వంద్వ యుద్ధానికి రమ్మన్నాడు. పాదచారిని యుద్ధం చేస్తానని వాడు నడిచి వస్తున్నాడు కదా అని నేను కూడా తొందరపడి కత్తి పుచ్చుకుని రథంలోంచి దూకి ఘోర యుద్ధం చేశాడు కత్తితో. ఈ కత్తితో వాణ్ణి కొట్టాడు, వాడు వీణ్ణి కొట్టాడు, ఇద్దరు చచ్చిపోయారు. ఈ విధంగా ఘోర యుద్ధంలో శత్రువుని చంపి శివుడు ఇచ్చినటువంటి వరాన్ని గుర్తుపెట్టుకోక తొందరపడి చచ్చిపోయాడు. ఇంకా మిగిలిన కాస్త మంది రాక్షసులు తమ నాయకులు అందరూ తెచ్చారు గనక, ఆఖరి వాడు తెచ్చాడు గనక హడిని పారిపోయారు. పారిపోయిన వాళ్ళని మీ వాళ్ళు వెంటబడి బాణాలతో చంపారు. ఈ విధంగా నీ రాజ్యానికి లాభం వచ్చింది. కానీ సుదేవుడు ఘోర యుద్ధంలో వెనుకంజ వేయకుండా చచ్చిపోయాడు. ధనుజుందాకి కృపాణ ఖేళనము చిత్రం వై వెలుంగొంద తత్తను సంఛేదన కేళి సల్ప అతడుం తన్నుం పటు ప్రస్ఫురత్ ఘన కౌక్షేయ కథార చీరబడి తానాతనింగూల్చి తక్కిన దైత్యావలి విచ్చ నల్గడ పరిక్షీణోద్యమత్వం బునన్. ఈ విధంగా మహావీరుడైనటువంటి ఆ సుదేవుడు రాక్షసుల్ని చంపి తాను చచ్చాడు. కానీ చచ్చేముందు రవ్వంత కూడా భీతి పొందలేదు. దేశ రక్షణ కోసం ఆత్మస్థైర్యంతో శివుడికి తలకాయ కూడా బలిచ్చుకోవాలనుకున్నాడు. ఆ శివుడిచ్చిన శక్తితో దేశక్షేమం కోసం రాక్షస సంహారం చేశాడు, శత్రువుల్ని చీల్చాడు. అలా శత్రువుల్ని చీల్చి యుద్ధంలో చచ్చిపోయిన కారణం చేత ఈతడు నాంత స్థాయి పొందాడు. ఈయన దేశ రక్షణకి ప్రాణం విడిచిపెట్టాడు. దేశ రక్షణ కోసం ప్రజారక్షణ కోసం ప్రాణం ఇచ్చిన వాడు ఇంద్రుడి పక్కన కూర్చోవడానికి అర్హుడవుతాడు. ఇప్పుడు అర్థమైందా, నువ్వు దాన ధర్మాలు చేసి స్వర్గం పొందావు, నీది వేరే మార్గం, కానీ ఇతది నీకంటే ఉత్తమ మార్గం. కొన్ని వేల దానముల కంటే, కొన్ని వేల యజ్ఞముల కంటే, కొన్ని వేల ధర్మముల కంటే దేశరక్షణ చాలా గొప్పది. ఎందుకంటే దేశం అంటూ ఉంటేనే ఇవన్నీ చేస్తారు గనక. అందుకే దేశరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వాడు ఎప్పుడూ కూడా ఇంద్రసింహాసనం పక్కన కూర్చుంటాడు, ఇంద్రుడి యొక్క సేవలు పొందుతాడు, గౌరవం పొందుతాడు, అనేకమైన సౌఖ్యాలకు అర్హుడవుతాడు వాడు. అసలు అవకాశం లేకను కానీ మనకు కూడా మిలిటరీలో చేరే అవకాశం ఉంటే అందరం తలకొత్తపాకి పుచ్చుకుపోదాం. అక్కడికి వెళ్ళి చైనా వాళ్ళని వేసి పారేసామంటే, అందులో మీరు యుద్ధానికి వెళ్ళారంటే మాటల, అందులో మా అమ్మగారు యుద్ధం చేశారంటే దెబ్బకి అవతల వాళ్ళు 100,000 మంది ఎగిరిపోతారు. ధర్మబలం ఇది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా సామాన్యులు కాదు. అందులో ఈ కుర్రాళ్ళ కంటే రిటైర్ అయిన వాళ్ళకి ఎక్కువ శక్తి ఉంటుంది తెలుసునండి. అందరు రిటైర్ అయిపోయి పెన్షన్ పుచ్చుకున్న వాళ్ళకి కనుక తుపాకి ఇచ్చామంటే వీడు వెనక ముందు చూడరు. ఇక ఒరే, మేము ఇంతకాలం పద్మాకర్ గారు పురాణాలు విన్నాన్రా, ధర్మ మార్గంలో నడుచుకున్నాన్రా, గుంటూరులో ఎన్నో ధర్మాలు చేశాం, ఇక మాకు శరీరం మీద వ్యామోహం లేదు అని వెళ్ళారా, ఒక్క దెబ్బకి చైనాలో ఉన్న 130 కోట్ల మందిలో 100 కోట్లు పోయినట్టే. ఈ విధంగా ఎందుకంటే వీళ్ళలో అంత గొప్ప ఆత్మబలం, పౌరాణిక బలం, ధర్మబలం ఉంటుంది. అలా ధర్మబలంతో శత్రువుల్ని చంపి కనుక ఒకవేళ వీళ్ళు వెళ్ళిపోతే గ్యారంటీగా వీళ్ళకి ఇంద్రుడి పక్కన కూర్చుని యోగం వస్తుందట. అంటే అన్ని ధర్మములలోకి దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేయడం గొప్ప ధర్మం. ఇదే మనం చెప్పాలి మన మిలిటరీ వాళ్ళకి. వాడ ఈ పిల్లలకి ఇలాంటివి చెప్పాలి, అప్పుడు వీళ్ళంతా మిలిటరీ వాళ్ళు గొప్పతనం తెలుసుకుంటారు. ఇంకా మనం చెప్పాలి, ఇవన్నీ కూడా మన ప్రభుత్వాలకి తెలియాలి. మిలిటరీ వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తెలుస్తుంది మనకప్పుడు. తన మహిమతో సైనికులకి అయ్యో ఈ మహానుభావులు ఎంత గొప్పవాళ్ళు, వీళ్ళు ఈ ధర్మ కార్యాలు చేశారు, శరీర త్యాగం చేశారు అని లోకానికి చెప్పాలి మనం. ఆ తర్వాత ధర్మరాజు గారికి భీష్ముడికి కథ చెప్పి ఇంకొక రహస్యం చెబుతున్నాను విను. యుద్ధంలో ప్రాణం విడిచిపెడితే అలా స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడి యొక్క అనుగ్రహం పొందుతారు, పారిపోయి తిరిగితనంతో వెనక్కి వస్తే వాళ్ళు ఘోర నరకాలకు పోతారు, కుంభీపాకంలో పడి ఏడుస్తారు. ఒకనొకప్పుడు జనక మహారాజు గారు కొంతమంది శత్రువులతో యుద్ధం చేశాడు. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు కొంతమంది సైనికులు పారిపోయి వస్తున్నారట. అప్పుడు జనకుడు అన్నాడు, ఒరే పారిపోయి వస్తే మీకు ఎంత నష్టమో తెలుసినా చూడండి అని తన మహిమతో, ఇదిగో ఇక్కడ స్వర్గం ఇక్కడ నరకం ఉన్నది, ఈ స్వర్గంలో ఎవరున్నారో నరకంలో ఎవరున్నారో చూడండి అని తన మహిమతో వాళ్ళకు ఒక టీవీ స్క్రీన్ మీద చూపించినట్టుగా స్వర్గ నరకాలు చూపించాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైందిట, యుద్ధం కోసం దేశం కోసం యుద్ధంలోకి వెళ్ళి ప్రాణత్యాగం చేసిన వాళ్ళు వీరస్వర్గాన్ని అనుకరించారు, దేశాన్ని మరిచిపోయి పిరికితనంతో తమ ప్రాణం కాపాడుకోవడానికి పారిపోయి ఇచ్చిన వాళ్ళంతా నరకంలో పడి యాతన పడుతున్నారని వాళ్ళు గ్రహించి అప్పటి నుంచి వాళ్ళు కూడా యుద్ధభూమిలో దేశ రక్షణకి ప్రజారక్షణకి ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారట. అందరూ చచ్చిపోతారా? చచ్చిపోతారని కాదు, అంత ధైర్యంతో త్యాగం చెయ్యాలి. కాబట్టి ధర్మరాజా, ప్రజారక్షణ చేసిన వాడు ఎప్పుడూ ఉత్తముడే, కాబట్టి యుద్ధరంగంలో పోరాడి చచ్చిపోయిన వాళ్ళ కోసం నువ్వు ఏడవకు అనగానే ధర్మరాజు, ఒక వ్యక్తి కష్టం వచ్చింది అనుకుందాం, ఏదో ఒక కారణం చేత ఒక అశాంతి వచ్చింది, ఆ అశాంతిని ఆ కష్టాన్ని కష్టకాలంలో ఎలా ఓర్చుకోవాలి? నిన్నటిదాకా ఒకడు కోటీశ్వరుడు అండి, వాడి కర్మగాలి వాడు చితికిపోయాడు, రేపొద్దు నీ కష్టం వాడు ఎలా అనుభవిస్తాడు? ఎంత కష్టం అది. ఒకడికి ఉద్యోగం ఉంది పోయింది, అది లేకపోతే ఎలాగా? ఇవాళ డబ్బు ఉండి రేపు లేకపోతే, డబ్బు లేకపోతే ఎంత బాధపడతాడు? ఇలాంటి ఎన్నో కష్టాలు మానవులకు ఉంటాయి కదా అంటే, ఇక్కడ రహస్యం చెబుతున్నాను విను. ఎంతో పూర్వం నీకు కాలక వృక్షీయుడనేవాడు కోసల దేశపురాదు క్షేమదర్శి దగ్గర ధనాగారాన్ని కోశాధికారిగా ఉండి రక్షించాడని చెప్పానే, ఆ కథే మళ్ళీ వెనక్కి వెళ్ళి చెబుతున్నాను. ఈ కోసలరాజు గారు ఒకనొకప్పుడు ఈ కోశాగారాన్ని కొంతమంది దౌర్భాగ్యుల చేతిలో పెట్టాడు. ఆ దౌర్భాగ్యులు శత్రువులతో కుట్ర పన్నారు, దాంతో చిత్తుగా కోశాగారం పోయి శత్రువులు కుట్రలో పడి రాజ్యాన్ని కోల్పోయి ఈ క్షేమదర్శి చివరికి విదేహరాజు గారి చేతిలో, జనక మహారాజు చేతిలో చావు దెబ్బలు తిరిగి ఓడిపోయి అడవిలోకి పోయాడు. అడవిలో కొంతకాలం ఈ కోసలరాజు క్షేమదర్శి తీవ్రమైన బాధలు పడ్డాడు. వాడి మామూలు బాధలు కాదనమాట, దుఃఖాన్ని అనుభవించాడు, నరకం అనుభవించాడు. ఎందుకని, ఒకప్పుడు రాజపదవిలో ఉన్నాడు, రాజపదవిలో ఉన్నప్పుడు చిటికేస్తే జనం వచ్చేవారు, సేవలు చేసేవారు, ఇప్పుడు అడవిలోకి వెళ్ళాడు, వెంట ఒక్కడు లేడు పరిచారకుడు, ఒకడు ఒక్క మనిషి కూడా సేవ చేసేవాళ్ళట, ఏకాకీ అయిపోయాడనమాట. అందుకని ఆయన గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటే పూర్వ మంత్రి ఋషి కాకుండా ఉన్న కాలక వృక్షీయుడు కనపడ్డట. ఆ కాలక వృక్షీయుడు నిజానికి ఒకప్పుడు ఈయనకి మంత్రి కోశాధికారి, ఆయన మునీశ్వరుడి వేషంలో ఉన్నాడు. ఆ మునీశ్వరుడికి రెండు చేతులు జోడించి నమస్కరించి, అయ్యా మునీశ్వర, నాకు బోలెడంత సైన్యం ఉండేది, ఖజానా ఉండేది, పరిచారకులు ఉండేవారు, అవన్నీ పోయి నేను కష్టాల పాలైపోయాను, ఎందుకు పనికి రాకుండా అయిపోయాను, వాళ్ళు ఏడుస్తున్నాను, ఈ కష్టాలు ఎలా అనుభవించాలో తెలియటం లేదు, ఎందుకంటే నిన్నటిదాకా పరుపు మీద పడుకున్నాను, ఇప్పుడు కటిక నేల మీద అడవిలో పడుకోలేకపోతున్నాను, ఇక్కడ ముళ్ళు చెట్లు రాళ్ళు ఇటువంటి ఈ భయంకర ప్రాంతంలో నడుస్తూ ఉంటే కాళ్ళకి చెప్పులు లేక కాళ్ళు కందిపోతున్నాయి, రాత్రి పడుకుందామంటే ఈ నేల మీద ఉన్నటువంటి రాళ్ళు అవి ఒత్తుకుపోతున్నాయి, అక్కడేమో చక్కగా పిండి వంటల భోజనం పులిహార అవి ఉండేవి ప్రవచనం అయ్యాక, ఇక్కడికి వస్తేనేమో పులిహారలేవు, పులులు తప్ప, పులిహార కాదు పులికి హారం అయిపోతున్నాను నేను, అది నా భయం. దాంతో గజగజలాడిపోతున్నానంటే అప్పుడు కాలకవృక్షీయుడు అన్నాడు, అందుకే ఐశ్వర్యం ఉన్నప్పుడు మనిషి చాలా జాగ్రత్తగా ఉండాలి, హోదా ఉన్నప్పుడే ఆ హోదా మీద వ్యామోహం లేకుండా ఉన్నవాడు రేపు హోదా పోతే ఏం బెంగెట్టుకోడు. పదవిలో ఉన్నాడండి అప్పుడు కూడా జనం ఉంటారు, ఆ జనాన్ని చూచి మురిచిపోయి అహంకరించకుండా ఉండాలి. రేపు పొద్దున ఈ పదవి లేనప్పుడు కూడా నేను ఎలా బ్రతకాలి అని ఇప్పటి నుంచి ప్లాన్ వేసుకోవాలట. సర్వీసులో ఉన్నప్పుడు 10 మంది మీరు ఎస్ఐ గారు, మీరు సిఐ గారు, లేకపోతే మీరు ఇంకో ఆఫీసర్ గారు, ఐఏఎస్ గారు, ఐపీఎస్ గారు అని దండాలు పెడతారు, ఇదంతా నిజం అనుకుంటాడు, ఇప్పించాడు, రేపు పొద్దున రిటైర్ అయ్యాక వీడు ఒక్కడు రావడం తెలియదు, అప్పుడు మాత్రం ఆ విషయం తోచాలి, రేపు నేను పదవీ విరమణ చేస్తాను, అప్పుడు ఇందులో ఒక్కడు రాడు, నా బ్రతుకు బస్టాండే అని గ్రహించాలి. అప్పుడు గనక జాగ్రత్తగా అహంకరించకుండా ఉంటే వాడు రిటైర్ అయ్యాక వాడికి ఏం బెంగ అనిపించదట. కానీ సాధారణంగా మనకు అలా అనిపించదు కదా, ఈ జనమంతా కూడా ఉన్నప్పుడు వీళ్ళంతా గౌరవిస్తూ ఉన్నప్పుడు నేను ఇలాగే ఉంటాను అనుకుంటాడు, తక్కిన వాళ్ళని చిన్న చూపు చూస్తాడు, రేపు పొద్దున ఆ పదవి పోయాక అప్పుడు సేవ చేసేవాళ్ళు లేక గౌరవించేవాళ్ళు లేక గజగజలాడతారు. అందుకే ఒక మహారాజు పదవి వచ్చినప్పుడు ఆ పదవితో పాటు వాడు ఏమనుకోవాలంటే రేపటి నుంచి కొద్ది రోజుల్లో మళ్ళీ నాకు పదవి ఉండదు, ఆనాడు నేను అడవిలో పడుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని ఇంట్లో పరుపున్న నేల మీద పడుకోవాలి. ఒకవేళ ఇంట్లో మంచి పిండి వంటలు ఉన్నా రేపు పొద్దున పచ్చి జాంకాయలతో బతకాలి. అందుకే ఎప్పటి నుంచి జాంకాయలు ఎవరైనా ఇస్తే కటిక్కాయలు కొరుక్కు తినడానికి అలవాటు పడాలి. ఇలా ఈ విధంగా మనిషి తేడా వచ్చినప్పుడు కూడా బ్రతకడానికి కావలసినటువంటి ఏర్పాట్లు ముందే చేసుకోవాలట. హిత్వా దంభంచ కామంచ క్రోధం హర్షం భయం తథా అప్యమిత్రాణి సేవస్వ ప్రణిపత్య కృతాంజలి. అందుకే అహంకారం ముందు విడిచిపెట్టాలి. ఈ జనాలంతా కూడా ఉన్న వాళ్ళంతా శాశ్వతం అనుకోవద్దు. ఆ దంభాన్ని విడిచిపెట్టు, కోరికలు తగ్గించుకో. సహజంగా మనకి బాగా డబ్బు ఉన్నప్పుడు, పదవిలో ఉన్నప్పుడు కారులు వస్తాయి, జనాలు వస్తారు, ఓ ఎన్ని కోరికలు వస్తాయి, పిచ్చెక్కిపోతుందన్నమాట. ఆ పిచ్చి కోరికలు వెంట పడకు. ఆ తర్వాత మనకి పదవిలో ఉన్నప్పుడు సాగుతుంది ఎవడి మీద నరిస్తే, కానీ పదవి పోతే అప్పుడు మన మాట ఎవడు వెండగా, అప్పుడు మన క్రోధం చెల్లదు. అందుకని అధికారాలు ధనం ఉన్నప్పుడు క్రోధం చెందకూడదు. బోడీ ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్ అయితేనే మనం రెచ్చిపోతాం, ఏయ్ నేను మెంబర్ని నా మాట వినమా అంటాడు వీడు. వీడికే ట్రస్ట్ లేదు భగవంతుడి దగ్గర, రేపు పొద్దున ఏమవుతాడో తెలియదు, వీడు బోర్డు మెంబర్ట. చాలా మంది చాలా పల్లెటూళ్ళలో అనమాట అప్పుడప్పుడు అనమాట, ఏండే నేను వార్డు మెంబర్ని అండి, నేను వస్తే నేను రాగానే శటకోపం పెట్టరేంటండి అంటాడు మా పీఠానికి వచ్చి. వీడు వార్డా, రేపు పొద్దున భగవంతుడు స్వార్థతో నరిగి పారేస్తే వీడికి వార్డు లేదు, వీడు బోర్డు లేదు, రేపు పొద్దున వీడు ఎక్కడికి వెళ్తాడో తెలియదు. వీడు నేను ప్రెసిడెంట్ని అంటాడు ఒకడు వచ్చి, లేకపోతే నేను ఎమ్మెల్యే అని అంటాడు ఒకడు. ఇవి ఎంతకాలం ఉంటాయి మన కళ్ళ ముందు? ఎంతమంది పదవులు అనుభవించారు? అప్పుడు క్రోధం హర్షం భయం శోకం ఇవి లేకుండా చాలా జాగ్రత్తగా కంట్రోల్డ్గా ఉండాలి. ఈ పదవి వచ్చినప్పుడు వచ్చే అహంకారం నెత్తికెక్కించుకోకూడదు. ఆ సమయంలో కూడా శత్రువులు లేకుండా చూసుకుంటే, మహాత్ముల్ని దూరం చేసుకోకుండా ఉంటే, అందరినీ తిట్టి వాళ్ళని శత్రువులు చేసుకోకుండా ఉంటే, శత్రువులతో కూడా మిత్రత్వంతో ఉంటే, రేపు ఇవి లేకపోయినా వాళ్ళు దండం పెడతారట. అది మీరు చూశారో లేదో, ఆంధ్ర బ్యాంకులో నాగేశ్వరరావు గారని ఒక పెద్ద ఆయన హైదరాబాద్లో ఉండేవారు, చాలా గొప్పవారు. ఆకెళ్ళ నాగేశ్వరరావు గారు చాలా గొప్ప వ్యక్తి, హై లెవెల్లో ఆంధ్ర బ్యాంకులో ఆఫీసర్గా పనిచేశారు. ఆయన తన దగ్గర పనిచేసేవాళ్ళని ఎంత ప్రేమగా చూసేవాడు, నిజంగా ఆయన అంత ఆఫీసర్ అనిపించదు తెలిసినా. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన కొంతకాలం జిఎంఆర్ గారి యొక్క సంస్థల్లో పనిచేశారు. ఆయన ఆ పని చేస్తున్నప్పుడు వారి ఇంటికి వెళ్ళేవాడిని. ఆయన రిటైర్ అయిపోతే పాత వాళ్ళంతా వచ్చి, ఏమండి ఆ రోజుల్లో మీరు ఎంతమందికి ఉపకారం చేశారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి ఎన్ని రకాలు చేశారని గౌరవించేవారు, నాకు మతిపోయేది. అసలు రిటైర్ అయ్యాక వాళ్ళ దగ్గరికి రాదు తెలుసా? ఆయన రిటైర్ అయిపోతే కూడా గౌరవించి ఓ సంస్థలో ఉద్యోగం ఇచ్చారు. ఆయన రిటైర్ అయిపోతే పాత వాళ్ళు ఇప్పటికీ పొగుడుతారు ఆయన్ని. ఆయన ఎక్కడికెడితే అక్కడికి బ్రహ్మరథమే. అసలు రిటైర్ అయిపోయిన ఒక ఆఫీసర్కి ఇంత యోగం పడుతుందా అనిపించింది నాకు. ఎందుకనో తెలుసా? ఆయన అంత నిరహంకారంగా ఉన్నారు, అంత ధర్మంగా ఉన్నారు. ఆయన పదవిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మన కింద వాళ్ళని గౌరవిస్తే రేపు పొద్దున వాడు ఏమనుకుంటాడు, నేను ఆ రోజుల్లో ఆ మహానుభావుడు అంత స్థాయిలో ఉండి నన్ను ఎంత ప్రేమగా పలకరించాడు అనుకుంటాడు అనుకోడా? అది మనం తెలుసుకోవాల్సింది. పదవిలో ఉన్నప్పుడు వాడు నోటికి వచ్చినట్టు తిట్టు ఇంకోటో చేస్తే రేపు పొద్దున రిటైర్ అయ్యాక మన ఇంటికి వాడు రాడు. రిటైర్ అయ్యాక కూడా, రేపు పదవి పోయాక కూడా మనం వారి దగ్గరికి రావాలి. టంగుటూరు ప్రకాశం పంతులు గారు, ఆయనకి పదవి ఉన్నా లేకపోయినా ఆయన మహారాజులో బతికాడు తెలుసా? మా నాన్నగారికి ఆయనకి బాగా స్నేహం. మా నాన్నగారు చాలా చిన్నపిల్లవాడు ఆయన దగ్గర. మా నాన్నగారు 1916 నుంచి ఇంచుమించి 16లో పుట్టారు ఆయన. 1916లో పుట్టి 1900 కొత్తల్లో మనకి ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు 51లోనే ఎప్పుడో ఇంచుమించుగా ప్రకాశం పంతులు గారు పోయారు కదా, పోయినంత వరకు ఆయన కూడా అప్పుడప్పుడు పెడుతూనే ఉండేవారు. మా నాన్నగారు చెప్పారు, కేసరి రా ఆయన, నిజాయితీ పరుడు రా ఆయన. ఆయన ఎక్కడున్నా ప్రజలు ఆయన గౌరవించేవారు. ఒక మతంతో కూడా సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా ఆయన గౌరవించేవారు అని ఆ పాతవన్నీ మాకు చెప్పేవారు. ఎందుకని? ప్రజాబలం అయింది. పైనన్నవాడు ఆయన గౌరవించకపోయినా ప్రజలు గౌరవించాలి మనల్ని. ప్రజలు ఎప్పుడు గౌరవిస్తారు? పదవితో సంబంధం లేకుండా. మనలో ప్రజలని గౌరవించగలిగే సంస్కారం ఉంటే, ధర్మబద్ధంగా ఉంటే ప్రజాబలం గొప్ప బలం. రాజుగారికి పదవి ఉండక్కర్లా, ప్రజాబలం ఉండాలి. ప్రజాబలం ఉండాలంటే దంభం కామం క్రోధం హర్షం భయం వీటిని జయించాలి. శత్రువుల్ని కూడా ప్రేమించగలగాలి. అవతల వాడు వచ్చి, ఏమండి నేను ఒకప్పుడు మిమ్మల్ని తిట్టానండి, నన్ను క్షమించండి అంటే వాడిని క్షమించే గొప్పతనం ఉండాలి. ఎప్పుడు పదవిలో ఉన్నప్పుడు భోగాలకు అలవాటు పడితే అవి లేక ఉండలేడు రేపొద్దున వీడు. అర్ధవంతుడై భోగములు అనుభవించుచున్న ఎప్పుడ ఇది ఇట్టులుండ నేరదు అస్థిరమ తాను లోనుగానని ఎరుంగునతడు వగ బొందడేది ఎట్లయినదీప. బాగా డబ్బున్నప్పుడు భోగాలు ఉన్నప్పుడే వాడు ఏమనుకోవాలట, ఇది ఇట్టులుండ నేరదు, ఇది ఇలా ఉండదు, ఎప్పుడు ఒకే రకంగా భోగములు ఉండవు. అంటే ఉండొచ్చు, ఉండకూడదని కాదు, కానీ ఉంటుంది అనే ఊహ ఉండకూడదు మనకి. ఇది అస్థిరం, నేను దీనికి లొంగను అనుకున్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు. భోగాలకు లొంగాడా వాడు భ్రష్టుడు అవుతాడు. అలాగే డబ్బును కూడా నేనే కాపాడుకుంటాను, డబ్బు ఎక్కడికి పోదనే పెచ్చలు ఉంటారు కొంతమంది మహానుభావులు. పావులు పొట్టల్లో మణులు దాచుకున్నట్టుగా ఓ అక్కడెక్కడ కోట్లు కోట్లు 500 కోట్లు కొట్టేసేటవాడు ఎవడో, నాకు మొన్న పేపర్లు చూస్తే మతిపోతుంది అనమాట. ఈ ఐదారు పావులు ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? అవినీతి పావులు. కాబట్టి ఇది ఈ 500 కోట్లు ఏం చేసుకుంటాడు చెప్పండి? పెచ్చకాకపోతే భ్రమ. ఒక్క పైసాకు కూడా ఈ దొంగ సొమ్ముకు లొంగితే మనకేం సుఖం ఉంటుంది? దానివల్ల పవిత్రంగా వాడంతా వాడు ఆనందంతో ఇస్తే ఆనందం కానీ వాడిని ఏడిపించి ఇతరులను మోసం చేసి కుళ్ళు కుతంత్రాలు కుట్రలతో సంపాదించిన ధనము ఎవరినైనా సుఖపెట్టింది? ఒకసారి చూడండి మీరు ఎక్కడ చరిత్రలో. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే నేను డబ్బు పోగేస్తాను, దీన్ని కాపాడుకుంటాను, యావజ్జీవితం ఇలా ఉంటుందనే ఒక భ్రమ విడిచిపెట్టి ధ్యానం కలిగి ఉండు. డబ్బు పోయినప్పుడు కూడా పోతే పోయిందిలే అనే తృప్తి అప్పుడు నీకు కలుగుతుంది. ఇక్కడ గొప్ప మాట చెప్పాడండి, అసలు నీ తల్లిదండ్రులే నీకు దక్కడంలా, నీ పిల్లలు, నీ బంధువులు, లేక నువ్వు, నీ పెళ్ళం మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు అంతే కదా. ఎవరిని ఎవరు కాపాడలేరు. కళ్ళ ముందు చూస్తున్నాం కదా మనం, కొంతమందికి తల్లిదండ్రులు పోయారు, లేదా తల్లిదండ్రులు కళ్ళ ముందు వాళ్ళ పిల్లలు పోతున్నారు, లేదా భార్య కళ్ళ ముందు భర్త, భర్త కళ్ళ ముందు భార్య పోతున్నారు. వీళ్ళని వీడు కాపాడగలిగాడా? వీళ్ళని కాపాడుకోలేని పిచ్చివాడు ఈ ధనాన్ని ఎలా కాపాడుకుంటాను అనుకోవాలట. కానీ అలా అనుకోడు, అబ్బాయి వాళ్ళు ఎవరు పోయినా పర్లేదు, పెళ్ళం పోయిందా పోతే పోయిందా దాని దగ్గరే ఉంది గాలి, కానీ అమ్మో కట్టలు 500 నోట్స్ 1000 రూపాయలు అనుకుంటాడు. ఈ 1000 రూపాయలు ఎప్పుడు రద్దు అవుతాయో తెలియదు ఈ పిచ్చాడు. ఓకే, ఇవన్నీ చివరికి ఎందుకు పనికిరాకుండా పోతాయి? ఆ విషయం గ్రహించాలి. ఏ రోజుకి ఏ ధనం ఏమవుతుందో తెలుసుకోవాలి. తెలుసుకోక వాళ్ళని కాపాడుకోలేని వీడి ధనం కాపాడుకుంటాననుకుని దాన్ని కాపాడడం కోసం నానాయాతంలో పడిపోయి లాకర్లు ఓపెన్ చేసి అక్కడ దాచి ఇక్కడ దాచి చివరికి ఎవరికి దక్కకుండా వీడి పోతాడు. పోయి చివరికి అక్కడ ఏమిటది కాపాడడానికి మళ్ళీ ఓ చెదపురుగ్గా పడతాడు. కొన్ని ఇళ్లలో రూపాయి నోట్లన్నీ చెదపురుగులు తిని చిత్తయి పాడైపోతాయే, అవి ఏంటనుకుంటున్నారు? ఈ డబ్బు వీడే దాచాడు ఒకప్పుడు, వీడు చచ్చిపోయి ఆ చెదపురుగయ్యి పూర్వం బతుకున్నప్పుడు లంచగొండిగా ఈ డబ్బు తిన్నాడు, ఇప్పుడు దీన్ని తింటాడు నిజంగానే అని కొరుక్కొని అలా పుడతాడు వాడి. లేదా ఆ ఇంటి ముందు కుక్క పుడతాడు, నల్ల కుక్కగా పుడతాడు, బొచ్చు కుక్కగా, పుచ్చు కుక్కగా, చచ్చు కుప్పగా పుట్టి కాపలా కాస్తాడు. మన ఇళ్ల ముందు కొంతమంది కుక్కలు ఉంటారు, కుక్కలు గారు వాళ్ళు సుమా పాపం బాగా డబ్బు సంపాదించి ఎవరికి ఇవ్వక ఆ తర్వాత భ్రమ తీరక నా డబ్బు నా డబ్బు నా డబ్బు అనుకుంటూ ఉండగా లబ్బు డబ్బును కొట్టుకుంటున్న గుండెకాయ డబ్బును ఆగిపోతుంది. ఆ డబ్బును ఆగిపోగానే ఈ డబ్బు కోసం కొట్టుకుంటున్న వీడు మళ్ళీ వెంటనే ఏమవుతాడు, తొందరగా నరకానికి వెళ్ళి వచ్చేసి ఇంటి ముందు కుక్క పుట్టి అబ్బవు అబ్బవు అంటాడు. అంటే ఏమిటనమాట, ఆ లోపల నా డబ్బు అనుకుంటాడు పాపం. అలా కాపలా కాసే కుక్కయి పుడతాడు రేపొద్దున చిక్కు వచ్చి పుడుతుంది. అది తెలుసుకోవాలి, ధనం మీద ఎంత ప్రేమో అంతే ఉండాలి, వెర్రి ప్రేమ ఉండకూడదు. ఉండద్దు అండల్లా, ధనం అవసరమని ఇందాకడే చెప్పాడు. అదే లోకంగా బ్రతకడం వల్లే రాజా నీకు ఈ కష్టాలు, పదవి పోగానే ఏడుపు వస్తుంది నీకు. గతమున్న కొన్ను వగవక అనాగతమున్న కొన్ను నోరు తెరచి కడు కోరక దీనత బొందక దైవం బేగతి ఇచ్చిన దాన పోదుకా కనవలయం. సాధారణంగా ఇంట్లో ఏదైనా జరిగితే ఆ జరిగిపోయింది పదే పదే తలుచుకుని ఏడవకూడదు. ఇది ధర్మరాజు గారికి బాగా వర్తిస్తుంది, అందుకే అంత బాగా చెప్పాడు ఆయన. గతమున్న కొన్ను వగవక అయ్యింది, ఇప్పుడు ఏడిస్తే ఉపయోగం ఉంది? అయ్యో అలా అయిపోయిందండోయ్, అలా అయిపోయింది, అవ్వకుండా ఉంటే బాగుండండోయ్ అంటే ఎంత గెంచుకుంటే మాత్రం అవ్వకుండా ఉండడం ఎలా కుదురుతుందండి? మళ్ళీ నువ్వు ఎంత గెంచుకున్నా వెనక్కి రాగలవా? చచ్చినా వెనక్కి రాలేవు నువ్వు. ఒకప్పుడు ఒక కొంప కొన్నావు, కర్మగాల ఆ కొంపని అమ్మేశావు. ఆ కొంప అమ్మానండి, ఆ రోజుల్లో తెలియక రైలుపేటలో ఉన్న ఇల్లు అమ్మానండి. ఆ రైలుపేటలో ఇవాళ అసలు రైలు కూడా కొనలేవండి, ఇక్కడ ఏమి ఇల్లండి బాబు అని ఏడిస్తే మాత్రం అమ్మేశావు, పొరపాటు చేసావు. ఇప్పుడు ఎంత గెంచుకుంటే అది కొనగలవు? ఎంత గెంచుకున్నా రాదు. పాపం మా పీఠం దగ్గర ఒక ఆయన అలాగే స్థలం అమ్మేశానండి అని రోజుకోసారంటాడు. ఇప్పుడు అది అమ్మేసిన రోజుల్లోనే నేను వద్దురా బాబు అంటే అన్నాడు కాదు, ఇప్పుడు అమ్మేసేట. గురువు గారు అప్పుడు మీరు చెప్పారు వినలేదండి అమ్మేశానండి, అయ్యయ్యో ఎంత విలువ వచ్చిందండి అంటాడు. అప్పుడేమో 1000 అమ్మేశాడు ఆయన 1100కో, ఇప్పుడేమో 10,000 కూర్చుంది. అందుకని ఒకసారి అయ్యాక ఇప్పుడు 10,000 అవుతుందంటే మాత్రం ఆనాడు నువ్వు అమ్మేశావు అంతే, నువ్వు రమ్మంటే వస్తున్న స్థలం గింజుకున్న రాదు. ఏదైనా అంతే, పోయిన వాడు రమ్మంటే రాడు. అందుకనే జ్ఞానులు అయిపోయిన దానికి ఏడవరు, అలా ఏడవక. అనాగతమున్నకును నోరు తెరచి కడుగొరక, రాబోయేదానికి రేపు పొద్దున నేను చిట్ ఫండ్ కట్టా అది 10 లక్షలు వస్తుంది అని ఇలా నోరు తెరుచుకుని ఆశతో ఎదురు చూడకన్నాడు ఆయన. 10 లక్షలకి చిట్ ఫండ్ కట్టాడు ఒకడు, రేపు వస్తుంది 10 లక్షలు 10 లాక్స్, దాంతో ఇంకేముంది? సంపత్ నగర్లో ఓ చిన్న గజం కొంట, గజం 10,000 ఉందో మురుగుంటా ఇక్కడ తెలియదు. కాబట్టి 10 లక్షలకు 10 గజాలు రాబోతున్నా అనుకున్నట్ట. ఈలోపు ఏమైంది, ఆ చిట్ ఫండ్ కంపెనీ మూసేశాడు. 10 లక్షలు వస్తుందనుకుంటే వీడు ఉట్టుట్టి చిట్ ఫండ్స్, అది వెళ్ళిపోయింది, అట్టట్టే పోయింది. ఈ మధ్యన చూసారుగా మీరు అర్బన్ బ్యాంకుల్లో దాచుకున్న వాళ్ళు ఎంతమంది దెబ్బ అయిపోయారండి పాపం. అందుకని జ్ఞాని ఏం చేస్తాడు, రేపు పొద్దున నేను ఇలా ఇలా కట్టుకుంటున్నాను, నాకు ఇంత డబ్బు వస్తుందని ఎదురు చూస్తాడు, ఆ ఎదురు చూసింది రాకపోతే ఏడుస్తాడు. కనుక రాబోయేదానికి ఎక్కువ ఆశపడకు, జరిగిన దానికి ఏడవకు, రాబోయేదానికి ఆశపడకు. అదేదో వస్తుందనే ఆశతోటి ఏదో పని సంకల్పిస్తే అది రాకపోతే నువ్వు చస్తావు, ఏడుస్తావు. కాబట్టి దాని గురించి ఎక్కువగా పెట్టుకోకనమాట ఆశ. ఏదో వస్తుందని అనిపించడం సహజం, కానీ అదే లోకంగా ఆశ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా అది రాకపోతే గుండెకి తెచ్చిపోతాడు తెలుసిన. అందుకని ఎక్కువ ఆశ దేని మీద పెట్టుకోకు, పోయిన దానికి ఏడవకు, దేనికి దీనుడు అవ్వకు. ఇంకా నా కష్టాలు ఎక్కువైపోయాయి, నేను తట్టుకోలేకపోతున్నాను అని ఒక్కసారి నువ్వు దైన్యం పొందితే ఆరోగ్యం పాడవుతుంది, చుట్టుపక్కల వాళ్ళు నిన్ను వేళాకోళం చేస్తారు. నీ కష్టం వస్తే నీ కష్టం విని పక్కవాడు నీకేం ఓదార్పివడుసమా, నీకు అన్ని వేళల్లో రక్షకుడు గురువే, సద్గురువు తప్ప ఇంకెవరి దగ్గర. అందుకే మన కష్టాలు చెప్పుకోకూడదట, పక్కవాడికి చెప్పుకుంటే వాడు విని అలా అయిందా అని వెంటనే ఏమంటాడు తెలుసా, ఇదిగో వాళ్ళ ఇంట్లో డబ్బులు పోయాయి బలైపోయాయి అంటాడు. మన దగ్గర ఓ 10 రూపాయలు పోతే పోయాయి అని పక్కవాడికి చెబితే వాడు ఎంత ఆనందపడిపోతాడు తెలుసా, అమ్మ తెగ సంపాదిస్తున్నాడు రా వీడని లోపల కొత్త కొత్తలు ఆడుతున్నట్టాడు. అందుకని వాడికి 10 రూపీస్ పోయాయిట అని వీడు ఆనందిస్తాడు. అదే గురువుల దగ్గర చెబితే నాయన బాధపడకు, ఇవాళ దేవుడు ఆ 10 రూపాయలు పోగొట్టాడు, రేపు పొద్దున ఇంకో 10 రూపాయలు ఇస్తాడులే అని ధైర్యం చెబుతాడు. అందుకని నువ్వు దీనత్వంతో ఏడుస్తూ పక్కవాడికి చెప్పడం మొదలెట్టేవంటి వాడు ఎంత ఆనందపడతాడు తెలుసా, ఇదిగో వాళ్ళ అమ్మాయిట అలా చేసిందిట, వాడు ఎవండో చేసుకుని పెళ్లి చేసుకుపోయిందిట అని ఈ విషయం తెలిసిన వాళ్ళు ఇతరుల దగ్గర లేనిపోని తాటాకులు కడతారు. అందుకని దీనుడవై ఎప్పుడు ఇతరుల దగ్గర ఏడవకు, దీనత్వం పొందకు. దేవుడు నాకు ఈ గతి ఇచ్చాడు, ఇవాడు ఈ డబ్బు ఇచ్చాడు, లేక ఈ దుఃఖం ఇచ్చాడు, ఈ సుఖం ఇచ్చాడు అని దేవుడు ఏదిస్తే దానిని అది సుఖమైనా దుఃఖమైనా పట్టించుకోకుండా దాన్ని అనుభవించు. అలాంటి వాడు జ్ఞాని అవుతాడు, వాడికి ఎప్పుడు కష్టం రాదు. సిరి విడుచును పురుషుని విను పురుషుడు సిరి దొరగు, ఇది అపూర్వమే ఫలమూల రతుండై వాంగ్నియతి బొరసి యునికి ఎట్టి చోట పురుషున కమరున్. సహజంగా మనిషికి అప్పుడప్పుడు ధనం వస్తుంది, ఒక్కొక్కప్పుడు మళ్ళీ ధనానికి దూరం అవుతాడు. ధనం రావడం పోవడం, మనుషుల దగ్గరికి చేరడం విడిపోవడం, శత్రువులు మిత్రులవడం, మిత్రులు శత్రువులవడం, ఇవన్నీ వస్తాయి. అప్పుడు మాత్రం వాంగ్నియతితో ఉండాలి. అంటే డబ్బు వచ్చినా పోయినా ఒకే రకంగా ఉండు. డబ్బు వచ్చినప్పుడు రెచ్చిపోయి నాకు డబ్బు వచ్చేసింది నాకెవడూ లెక్కలేదు అనకు, నాకెవడం మీద ఆధారపడవలసిన అవసరం లేదండి, నాకు నెలకి 10,000 పెన్షన్ వస్తుందండి, నాకు అక్కడెక్కడో ఇల్లు ఉందండి, నాకు పెళ్ళం ఉందండి, నా కొడుకు ఎక్కడో అమెరికాలో ఉన్నాడండి, ఈ అహంకారం వద్దు నీకు. వచ్చినప్పుడు ఇలా వాక్కకూడదు, అరే పొద్దున పోయినప్పుడు అన్ని పోయే గురుగారు ఎవరి నుంచి అలా బతకనండి బాబు, మనవరాలకి పెళ్ళి ఎలా చేయను, మనవడి పెళ్ళి అయిపోయింది మళ్ళీ మనవరాలు పెళ్ళి ఎలా చేయనండి అని ఏడుస్తూ కూర్చోవడంలో ఉపయోగం లేదు. అందుకని డబ్బు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, మిత్రులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, అప్పుడు మాత్రం నాలుక అదుపులో పెట్టుకో. అప్పుడు రెచ్చిపోకు, ఇప్పుడు నొచ్చుకోకు, అప్పుడు ఏదో రకంగా వాగకు, ఇప్పుడు మరీ ఏడుపుతోటి నీరసంతో మూలగకు. సమస్తం అదుపులో పెట్టుకున్నవాడు జ్ఞాని, అటువంటి వాడికి దుఃఖం రాదు. ఒక్కొక్కప్పుడు చెరువులో నీరు మనుషులు దిగడం వల్ల లేక ఏ పందులు లాంటి జంతువులు దూరడం వల్ల కాసేపు చెరువు నీరు ఏమవుతుంది, మురికి అయిపోతుంది. ఆ మురికి ఎప్పుడు అలా ఉంటుందా, మళ్ళీ ఈ జంతువులు మనుషులు బయటకు వచ్చాక కాసేపటి తర్వాత క్రమంగా మురికి కిందకి దిగిపోయి చెరువు నీరు ఏమవుతుంది, తేట పడుతుంది. అలాగే మనకు కూడా జీవితంలో కల్లోలాలు వస్తూ ఉంటాయి, కానీ ఆ కష్టాలు కల్లోలాలు శాశ్వతం కావు. మురికి కిందకి దిగిన తర్వాత చెరువు నీరు తేరుకున్నట్టే మనం కూడా తేరుకుంటాం కొంతసేపు పోయాక. ఎంత అద్భుతమైన వాడు చెప్పాడండి. అందుకని అప్పుడప్పుడు నీరు మురికెత్తినట్టుగా మనకు కూడా కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి. ఇది కూడా మురికి అనుకో, ఇది కాసేపటికి దిగిపోతుంది తేరుకుంటాం అనుకో, అక్కడేమో తేట నీరు వస్తుంది, ఇక్కడ వీడు తేట పడతాడు తేరుకుంటాడు. అక్కడ తేరుకోవడమే ఇక్కడ తేరుకోవడమే, కష్టాల్లోకి మనము తేరుకోవలసిందే. ఈ జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడూ కూడా జీవితంలో ఎప్పుడూ దేనికి దుఃఖమును పొందడు. అనాగత ఆగత విషయాలని రెండింటినీ కూడా పక్కన పెట్టినవాడు ధర్మాత్ముడు అవుతాడు. ఏది ధర్మం ఏది అధర్మం, ఏది సత్యం ఏది అసత్యం, సమయ సందర్భమును బట్టి సత్యము అసత్యము మారుతూ ఉంటాయట. ఒక్కొక్కప్పుడు ధర్మం ఒక్కొక్కప్పుడు అధర్మం అవుతుంది, ఒక్కొక్కప్పుడు సత్యం ఒక్కొక్కప్పుడు అసత్యం అవుతూ ఉంటుంది. అత్యావశ్యక స్థితిలో స్త్రీలను అనాథలను మహాత్ములను ధనాన్ని రక్షించడానికి ఎవడైనా బొంకితే ఆ బొంకు కూడా వాడికి పాప ఫలితం ఇవ్వదు, పుణ్య ఫలితమే ఇస్తుంది. ఒక్కొక్కప్పుడు సత్యం అసత్యం అవుతుంది. ఇక్కడే గొప్ప కిట్టుకోటి ఉందండి, ధర్మరాజు గారు శ్రీకృష్ణుడు అసత్యమాడమన్నప్పుడు ఒక క్షణకాలం కృష్ణుడిని అసహించుకున్నాడు. కృష్ణుడు పరమాత్మ అనుకున్నాను, జగద్గురు అనుకున్నాను, ఆయనేమో నన్ను అసత్యమాడమంటున్నాడు, అసత్తమ హతహానమంటున్నాడు, ఈయనే విట్రా దేవుడు అనిపించిందిట. దీనివల్ల ఆయన చచ్చిపోయాక ఒక క్షణకాలం సావకుండా శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు, వెళ్ళి కూడా నరకానికి వెళ్ళాడు తెలిసిన. అప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది, నారదుని పిలిచాడు. నారదా, నేను ఎన్నో పుణ్యములు చేశాను, అయినా ఎందువల్ల నేను నరకాన్ని ఒక్కసారి చూడవలసి వచ్చింది అన్నాడు. శరీరముతో స్వర్గమునకొచ్చి కూడా నరకం ఎందుకు చూడవలసి వచ్చిందంటే, ఆయన చిరునవ్వు నవ్వి, నీ పాపం నీకు అర్థం కాలేదా, నువ్వు కూడా చిన్న తప్పు చేశావు అన్నట్ట. నేనేం తప్పు చేశాను, ఆ గుర్తుకొచ్చింది, కృష్ణుడు అబద్ధమాడమంటే అసత్యమహత అన్నాను, అలా అబద్ధమాడడం వల్ల నరకానికి వచ్చానా అంటే, అసత్యమాడడం వల్ల నరకానికి రాలా, మీ గురువు జగద్గురువు అయిన కృష్ణుడు ఈ పని చెయ్యమంటే కృష్ణుణ్ణి శంకించడం వల్ల నరకానికి వచ్చాం. గురువుకి తెలియదు ఏది ధర్మమో ఏది అధర్మమో. ఆయన శాస్త్రం అంటే కృష్ణుడు, ధర్మం అంటే కృష్ణుడు. ధర్మము కృష్ణుడి రూపంలో ఉన్నది, ఆయనకి సమయ సందర్భాలు తెలుసు, ధర్మ సూక్ష్మం తెలుసు. అందుకని లోకద్రోహం జరుగుతోంది గనక ఒక చిన్న మాట అనమన్నాడు, ఆ మాట అది ధర్మం. ఒకసారి మనం ఆయన్ని గురువు అన్నామండి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, అవునా? అలా గురువు అన్నాక ఆ గురువు గారిని ఎప్పుడు గౌరవించవలసింది. ఆయన ఏదైనా చెబితే మీరు ఎన్ని చెప్పినానండి, మేము ఇలాగే చేస్తామండే, నేను ఇలాగే చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకెందుకండి ఆయన అడగడం, నువ్వు గురువు గారిని ముహూర్తం పెట్టమన్నావు, మళ్ళీ ఆ రోజు కుదరదంటావు, ఇంకది ముహూర్తం ఎందుకు గురువు గారిని అడగడం, నువ్వు అంటే వేళ కొడమా, నీకు గురువు గారు దొరికాడు కదా అని. నువ్వు ఏం చెబితే చేస్తానన్నప్పుడు, నాకు ఈ రోజు కావాలన్నప్పుడు, ఆయన పెట్టినప్పుడు దాన్ని నమ్మాలి. గురువు ఇది శాస్త్రము, ఇది చట్టబద్ధం అని చెప్పినప్పుడు దాని ప్రకారం చెయ్యాలి. చెయ్యనప్పుడు అసలు గురువునే అడగకూడదు. నీకు కృష్ణుడు సకల సద్గురువు అని తెలుసు, ఆయన మాట కాదన్నావు, ఆ చిన్న తప్పు వల్ల, ఆయనని శంకించడం వల్ల నువ్వు నరకానికి రావాల్సి వచ్చింది అన్నాడు. అంత ధర్మాత్ముడు చిన్నసారి ఒక్కసారి కొంచెము కృష్ణుడిని శంకిస్తేనే నరకానికి వస్తే, ఇక మనం భూలోకంలో రోజు ఎన్నిసార్లు శంకిస్తున్నాం, ఎన్ని పాపాలు చేస్తున్నాం అంటే ధర్మ సూక్ష్మం తెలియక. ధర్మము సూక్ష్మమైనది, ఒక్కొక్కప్పుడు అధర్మమే ధర్మముగా కనపడుతుంది, ఒక్కొక్కప్పుడు ధర్మమే అధర్మంగా కనపడుతుంది. లోకహితము కోసము పలికేటటువంటి అసత్యము సత్య ఫలితమే ఇస్తుంది. ఇక్కడ భీష్ముడు మళ్ళీ చెప్పాడు దాన్ని, నాయన ఒక్కొక్కప్పుడు లోకాన్ని రక్షించాల్సి వస్తుంది. కొంతమంది పాపాత్ములు వచ్చారు, మహానుభావులు చంపడానికి సిద్ధపడ్డారు. ఓ తమాషా జరిగింది ఇక్కడ, ఒక అద్భుతమైన కథ కూడా చెప్పాడు భీష్ముడు. పూర్వం కుక్షీయుడు అని పేరు కలిగిన ఒక ఋషి ఉండేవాడు, పరమధర్మాత్ముడు, అసత్యం ఆడనని ఒట్టు పెట్టుకున్నాడు. భక్తితో అడవిలో కూర్చుని విభూతి పూసుకుని జపం చేసేవాడు. ఇలా ఉండగా పాపం కొంతమంది వర్తకులు ఒకనాడు ఆ అడవి గుండా వ్యాపారానికి పొరుగురు ఎడుతున్నారు. వాళ్ళ దగ్గర బాగా బంగారు నగలు ధనము ఉన్నాయి. ఆ సమయంలో బందిపోడు దొంగలు, అడవి దొంగలను ఉంటారు, అడవుల్లో ఉండే దొంగలు, ఆ అడవి దొంగలు వీళ్ళు వెంటబడ్డారట. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ ఋషీశ్వరుడికి ఎదురుగుండా ఉన్న పొదల్లో దాక్కున్నారు. ఋషీశ్వరుడేమో కళ్ళు మూసుకుని మర్రి చెట్టు కింద కూర్చుని జపం చేస్తున్నాడు. ఇంతలో ఈ దొంగలంతా వచ్చి, ఏమని నువ్వెప్పుడు అబద్ధమాడవు, సత్యమే పలుకుతావు, దొంగలం మేము, కొంతమంది వర్తకుల్ని తరుముకుంటూ వచ్చాం, వాళ్ళు పారిపోయారు, ఎటెళ్ళారో చెప్పు అనగానే వాడు ఎట్టి పరిస్థితుల్లోనే సత్యం తప్ప అసత్యమాడను, ఇది ఈ పొదలో దక్కున్నారని చూపించేసేట. చూపించగానే ఈ దొంగలు వచ్చి వాళ్ళందరినీ సర్వనాశనం చేసి చంపేసి ఆ డబ్బెత్తుకుపోయారు. ఇతడు చచ్చిపోగానే భయంకరమైన కుంభీపాక నరకం అని ఆ నరకంలో 1000 ఏళ్ళు వెయ్యండి అన్నట్ట యమధర్మరాజు. 1000 ఏళ్ళు కుంభీపాకం, 5000 ఏళ్ళు రౌరవం, 6000 సంవత్సరాలు మహారౌరవం. ఆ తర్వాత అసిపత్రవనం అంటే అక్కడ చెట్లు ఉంటాయి, చెట్లకి ఆకులు ఉంటాయి, ఆకులు కావు కత్తులు, కత్తులే ఆకులుగా ఉంటాయన్నమాట, వాటి మీద వేసి వీడు నరకండి అని అనేక శిక్షలు, మొత్తం 100000 సంవత్సరాలు విధించాడు ఆయన. దాంతో వీడు హడిలిపోయి, నేనెప్పుడు జీవితంలో అసత్యం ఆడలేదు, నేనెప్పుడు సత్యమే పలికాను, ఎవరికీ ద్రోహం చేయలేదు, నాకీ శిక్ష ఏమిటన్నట్ట అనగా, ఓరి దౌర్భాగ్యుడా, కొంతమంది వర్తకులు అడవిలో నీ దగ్గరకు వస్తే వాళ్ళని రక్షించక సత్యం అనే వంకతోటి 10,000 మంది వర్తకుల్ని దొంగల పాలు చేసి చంపేవరా దౌర్భాగ్యుడా. సత్యం అంటే అదే, ప్రజల యొక్క రక్షణ కోసం నువ్వు అసత్యం పలకాలి. దొంగలకి వాళ్ళు అలా పారిపోయారు అని చెప్పుంటే వాళ్ళు అటు వెళ్ళేవారు, వీళ్ళ ప్రాణాలు నిలబడేవి. నిన్ను నమ్ముకుని ఆడాళ్ళు మగాళ్ళు పాపం పిల్లలతో వచ్చి దాక్కుంటే వాళ్ళు ఇక్కడ దాక్కున్నారని బోడి సత్యం చెప్పి ఎంతమందిని చంపుతావా దౌర్భాగ్యుడా. ఇదే సత్యం అంటే, ఈ పాపం వల్లే నీకు ప్రాయశ్చిత్తం లేని శిక్షలు వేశాం, 100 సంవత్సరాలు అయ్యాక భూలోకంలో కుష్టివాడిగా, కుంటివాడిగా, గుడ్డాడిగా, క్షయరోగిగా, ఇలా కుష్ఠ వంటి రోగాలతో నానా రకాలుగా తీసుకుచస్తావు పో అన్నట్టు ఆయన. ఇది భారతంలో భీష్ముడు చెప్పిన ఒక గొప్ప కథ ధర్మరాజు గారికి. అంటే ధర్మ సూక్ష్మం తెలుసుకోవాలి. సత్యం పలకడం కాదు, సత్యం అవతల వాడికి ప్రమాదం తెచ్చిపెట్టందై ఉండాలి. ఇప్పుడు ఏ టెర్రరిస్టో వచ్చాడండి మిమ్మల్ని చంపేస్తానని, మీరంతా హడిలిపోయి పక్కన దాక్కున్నారు. అప్పుడు వాడు నా దగ్గరకు వచ్చి, ఏమండి పద్మాకర్ గారు మీరు సత్యమే పలుకుతారటగా, భారతంలో ఆ విషయం గురించి చెప్పారట, మేము టెర్రరిస్టులం, వీళ్ళని కాల్ చేస్తాం, ఎక్కడున్నారని అడిగితే నేనేమని చెప్పాలి, ఇక్కడే ఉన్నారని చెప్పనా? మీలాంటి పుణ్యాత్ములు వాడు టపటపటపట పెట్టలు కాల్చినట్టు కాల్ చేస్తే అది నాకు ధర్మమా? అప్పుడు ఏం చెప్పాలన్నమాట, వీళ్ళు కాదండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నారని చెప్పాలి. ఈ దౌర్భాగ్యులు అక్కడికి పోతారు, అది కూడా పోలీసులు చెప్పకూడదనమాట. వన్ టౌన్లో ఫలానా ఇంట్లో అని చెబితే వీళ్ళు ఆ అడ్రస్ కడితే అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు, ముందే నేను ఫోన్ చేయాలి. ఎలాగో మీరు వద్దన్నా సెల తెస్తారుగా, ఈ పక్కన ఉన్న వాడి దగ్గర సెల్ వచ్చుకుని హలో పోలీస్ స్టేషన్ అని చెప్పాలి. అలా ఉపయోగపడుతుంది సెల్. అప్పుడు ఈ దుర్మార్గుల్ని పోలీసు వాళ్ళు కాల్చిపారేస్తారు, మిమ్మల్ని రక్షిస్తే పుణ్యం తప్ప నేను సత్యం పలుకుతానంటే అక్కడ మీ అందరికీ అది ప్రమాదం తెచ్చిపెడుతుంది, కనుక అప్పుడు ఎప్పుడూ కూడా సత్యం పలకూడదు. ఇవి తెలుసుకోవాలి, ధర్మ సూక్ష్మం తెలుసుకోవాలి అని ధర్మరాజు గారికి సూక్ష్మ ధర్మాలు వివరించాడు. అద్భుతమైన ఎన్నో ఇలాంటి అన్ని ధర్మాలు, ఎన్నో గాథలు ఇందులో ఉన్నాయి. ఇంకా మనం చాలా రోజుల పాటు శాంతి పర్వం, ఆనుశాసనిక పర్వం చెప్పుకోవాలి. ఫలిత రోమసుల కథ, మంకి లాంటి వాళ్ల కథ, విష్ణు సహస్రనామం, భంగాసురుడు అనే రాజు కథ, ఎన్ని అద్భుతమైన కథలు ఉన్నాయండి. ఈశ్వర సహస్రనామం, ఇవన్నీ ఇందులో ఉంటాయి. మళ్ళీ మనం రేపు ఆరుంపావుకి కలుసుకుంటాం. ఈ పూట ఒక పావు గంట ముందు ఎందుకు ఆపాలో మీకు తెలుసు ఆ విషయం మొదటి నుంచి కూడా, అప్పుడే ఎవరు లేవకండి. ఈరోజు వ్యాస పూర్ణిమ, సద్గురు అయిన వేదవ్యాస మహర్షి జన్మించినటువంటి తిథి. అందుకని ఈరోజు వీళ్ళ పీఠ నియమం ప్రకారం ఇక్కడ గురు పూజ కార్యక్రమం చేస్తారు. ఆ కార్యక్రమం హారతి ఇచ్చాక యథాప్రకారంగా ప్రసాదం తీసుకుంటారు. అందుకని 8:30 వరకు ఈ కార్యక్రమాన్ని ఈ పీఠం తరఫున చేస్తారు. గురు పూజోత్సవంలో పాల్గొండి. వ్యాసో నారాయణో హరి అన్నారు ఆ భగవంతుడు, వేదవ్యాసుడే లేకపోతే వాళ్ళ భారతం లేదు, పురాణాలు లేవు. అందుకని ఆయనకి స్మృతి చిహ్నంగా గురు పూజ కార్యక్రమం జరుగుతుందన్నమాట. చెప్పండి అందరూ కూడా, వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం.